విష్ణువు యొక్క ప్రధాన అంశతో జన్మించిన వాడు దత్తాత్రేయుడు తల్లిదండ్రుల్ని గౌరవించి ఏకాంతంగా తపస్సు చేద్దాం, యోగాభ్యాసం చేద్దాం, యోగిగా యోగి రాజుగా లోకాలను అనుగ్రహిద్దామని చిత్రకూట పర్వతం విడిచి సఖ్యపర్వతం కేసి ప్రయాణం అయ్యాడు. ఆ సమయంలో ఆ పర్వత ప్రాంగణంలో ఉన్నటువంటి మునుల యొక్క కుమారులు ఈయన పుట్టడం, ఎక్కడ లేని ఋషులు అక్కడికి రావడం, దేవతలు రావడం, అందరూ కూడా విష్ణుమూర్తి యొక్క అవతారమని ప్రశంసించడం ఇదంతా విన్నారు చూశారు కదా, అందుకని ఈయన భగవంతుడు అని నమ్మారు. ఎలా నమ్మారు? ప్రత్యక్ష ప్రమాణం కాదు, పరోక్ష ప్రమాణం. ప్రత్యక్ష ప్రమాణం అంటే తాను కళ్ళతో చూసి నమ్మడం లేదా మనస్సులో అనుభూతి పొంది నమ్మడం. వీళ్ళకి ఆ అనుభూతి కలగలేదు కానీ పెద్దలు పొగిడారు కనుక ఆయన గొప్పవాడు అనుకున్నారు. ఇక్కడున్న వాళ్ళంతా ఈయన హరి అంటున్నారు, హరిలో త్రిమూర్తులు ఉన్నారు అంటున్నారు, కాబట్టి ఈయన సద్గురువేమో అనుకుని వెంటబడ్డారు. అంతకు పూర్వం వాళ్ళు కొంతమంది పెద్దల ద్వారా విన్నారట, గురువుల్ని గట్టిగా పట్టుకుంటే అందులో అవధూతల్ని తొందరగా పట్టుకుంటే ఈ జన్మలోనే విముక్తి కలుగుతుంది, సులభంగా కటాక్షిస్తారు, కొంచెం పరీక్షిస్తారు, పరీక్షలో నెగ్గితే అవధూతలు కటాక్షించినట్టుగా తక్కిన అవతారమూర్తులు కటాక్షించరు అని అంతకు పూర్వం అనసూయ లాంటి వాళ్ళు, అత్తిరి లాంటి వాళ్ళు చెప్పడం విన్నారు వీళ్ళు. అందుకని ఈయన అవధూత, మనం వింటున్నాం ఆయన గురించి, ఆయన్ని పట్టుకుందాం. ఒక అవధూతని, ఒక యోగిరాజుని గట్టిగా పట్టుకుంటే, శ్రద్ధతో పట్టుకుంటే ఈ జన్మలోనే తరిస్తాం అనుకున్నారు. అందుకే ఆయన ఎక్కడికి వెడితే అక్కడ వెంటబడ్డారు. ఈ భగవంతుడు ఏం చేస్తాడంటే ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క రకమైన ప్రవర్తనతో ఉంటాడు. రామావతారం ఉందనుకోండి, అది కేవలం ధర్మమూర్తి, రక్షించు అంటే చాలు, ఎవ్వడినైనా రక్షిస్తాడు ఆయన. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చయాచతే అభయం సర్వభూతేభ్యో దదాం ఏతద్వ్రతం మమ. ఇది రాముడి నియమం. ఒక్కే ఒక్కసారి సకృత్ అంటే ఒక్కసారి, ఏ వాండం ద్వారా? ఒక్కసారి, ఇంకా 100 సార్లు కూడా అవసరం లేదు. ఒకే ఒక్కసారి, రామా నేను నీ వాడిని అన్నంత మాత్రం చేత, అవతలి వాడు ఎవడైనా వాడి కులంతో, గోత్రంతో, వాడి బంధుత్వంతో, వాడి ప్రవర్తనతో సంబంధం లేకుండా వాడికి అభయం ఇస్తాను, అన్ని ప్రాణుల్ని నేను రక్షిస్తాను, ఇది నా వ్రతం అన్నాడు ఆయన. నేను నీ వాడిని అన్నారు చాలు. అదే కృష్ణుడు, నిరంతరం భక్తితో నన్నే నమ్మి నువ్వే దిక్కుంటూ నామస్మరణ చెయ్యాలి, ఒక్కసారి కూడా నా మీద ఉన్న భక్తిని విడిచిపెట్టకూడదు, అప్పుడు వాడిని రక్షిస్తానన్నాడు. ఎందుకంటే అది జగద్గురుస్థానం కనుక. కానీ అవధూత దత్తాత్రేయుడు అలా అనలేదు, నా దగ్గరకు వచ్చేవాడిని నేను పరీక్షిస్తాను, వివిధ కోణాలలో పరీక్షిస్తాను, ఈ పరీక్షలో నెగ్గడం కొంచెం కష్టమే, కానీ ఒకసారి కనుక మీరు ఉత్తీర్ణులైతే మీరు ఏమడిగితే అది ఇస్తాను, అడగకుండా ఉంటే ముక్తికి పంపుతాను, అడిగితే అడిగిన వాటికంటే అసంఖ్యాక పరిమాణంలో మీకు ఇస్తాను. ఉదాహరణకు 10 రూపాయలు అడిగారు అనుకోండి, నన్ను మీరు ఊహించనన్ని పదులు ఇస్తాను. అసలు ఏమీ అడగకుండా నా దగ్గరకు వస్తే, కేవలం భక్తితో వస్తే ఈ జన్మలోనే కైవల్యం ఇస్తాను అని శపథం చేసి అవతరించాడు ఆయన. ఈ విషయం పిల్లలు కాబట్టి వాళ్ళకి తెలియదు, పిల్లలే కదా పెద్దలకి తెలియదు అనుకుంటాం, కానీ మనం పెద్దవాళ్ళమైనంత మాత్రం చేత తెలియాలని ఉందా? ఎక్కడో కొంతమంది సాధకులు గ్రహించగలుగుతారు. ఈ మహాత్ముడిని అనుసరిస్తే కొంతైనా యోగం పట్టకపోతుందా అని అనుకుని ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు భాష్యాలు చెప్పుకొని ఈ పుణ్యాత్ముడిని అనుసరించారు. కొంత దూరం వెళ్ళారు. దత్తాత్రేయుడు ఒక పెద్ద చెరువు దగ్గరికి తీసుకెళ్ళాడు. ఆ చెరువులో నీరు నిర్మలంగా ఉంది, ఎక్కడా మలినము లేదు. నిజానికి అది చెరువు కాదట, శ్రీమన్నారాయణుని హృదయం. ఆయన హృదయం మాత్రమే నిర్మలంగా ఉంటుంది. ఆ పరమాత్మ కావాలని తన హృదయము నుంచి సృష్టించాడు దాన్ని. అందుకే విష్ణు హృదయ స్వరూపంబైన పద్మాకరంబు అంటాడు మారక. అది మామూలు పద్మాకరం కాదు, మామూలు తామర పూల కొలను కాదు, విష్ణు యొక్క హృదయ స్వరూపం. మహాత్ముల హృదయాలలో మాలిన్యం ఉండదు, అందులో కాలుష్యం ఉండదు, పవిత్రత మాత్రమే ఉంటుంది. మన హృదయాలు కూడా అలా ఉండొచ్చునట. ఒక్కసారి మనం మన మనస్సులో ఇతరుల మీద ఉన్న రాగం ద్వేషం తీసి పక్కన పెట్టేస్తే మన హృదయాలు నిర్మలమవుతాయి. రాగద్వేషాలు ఉన్నంత వరకు మన హృదయాలు కూడా మురికి నీటి సరస్సుల కింద ఉంటాయి. రాగద్వేషాలు తొలగిస్తే మానస సరస్సు, రాగద్వేషాలు ఉంటే అది మురికి నీటి సరస్సు అవుతుంది. అందుకనే భగవంతుడు ఇది నా హృదయం, ఇందులో రాగద్వేషాలు ఉండవు, కల్మషం ఉండదు, కాబట్టి ఇది కాలుష్యము లేని నిర్మల జలముతో కూడిన పద్మాకరం. ఇందులో ఉన్న తామర పువ్వులన్నీ ఈ సహస్రార కమలం నుంచి పుట్టినవి అని లోకానికి తెలియచేయటానికి అంతమైన చెరువుని సృష్టించాడు. పిల్లలు కూడా వచ్చారు, పిల్లలకి శిలా చూశాడు ఆయన. అప్పటికాయన 16 సంవత్సరాల యువకుని వలె ఉన్నాడు దత్తాత్రేయుడు. అటువంటి యువకుడు ఒక్కసారి తల తిప్పి తనతో పాటు వస్తున్నటువంటి పిల్లలను చూశాడు. దాదాపు 1000 మంది కంటే ఎక్కువ ఉన్నారండి పిల్లలు. ఇంతమంది ఆయన అనుసరించి ఆయన్ని పట్టుకుని ఆయన ద్వారా మోక్షం పొందుదామని వచ్చారు. ఆయన వాళ్ళని చూసి టక్కన నీళ్ళలోకి ఇలా ఒక్కసారి దూకాడు. ఈత కొలనులోకి దూకుతాం చూసారా, చేతులులా చాచి అమాంతంగా డైవ్ చేయడం అంట ఇంగ్లీష్లో అనమాట, అలా డూక్కుని దూకట్టే. ఓహో, స్నానం చేసి పైకొచ్చి మనకేమైనా మంత్రోపదేశం చేస్తాడేమో అని వీళ్ళు ఒడ్డు మీద నిలబడ్డారు. ఆ నీళ్ళల్లోకి దూకినప్పుడు పెద్ద శబ్దం అయ్యింది. ఆ తర్వాత నీటిలో అలలు తగ్గిపోయాయి, నిశ్చలమైపోయింది ఆ పద్మాకరం. ఏమీ అందులో చలనం లేదు, కదలిక లేదు, అలికిడి లేదు. వీళ్ళు నిలబడి 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 గంట నిలబడ్డారు, 2 గంటలు నిలబడ్డారు, 3 గంటలు నిలబడ్డారు. ఇక తంటా వచ్చింది, కాళ్ళు నొప్పులు మొదలయ్యాయి. పోన్లే, ఆయన ఎక్కువసేపు లోపల ఉంటున్నాడేమో. యోగులకు జలస్తంభన విద్య వచ్చు. బహుశా ఈయన ఏమన్నా జలాన్ని స్తంభింపజేసి అడుగును దాక్కున్నాడేమో. యోగులు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో తెలియదు, కానీ ఆయన యోగి కానీ మనం రోగులం కదా, ఆయనలా యోగులం కాదు కదా. కాళ్ళు నొప్పి పెడుతున్నాయి, ఎంతసేపు నిలబడతాం అని ఒక్కొక్కప్పుడు చూసారా, మనం నిలబడినప్పుడు ఎప్పుడు కూర్చుందామని చూస్తూ ఉంటారు పాపం. ఎప్పుడు పూర్తవుతుందో ఈ ప్రార్థన, గురువుగారు వేదిక ఎక్కుతాడా అని పాపం మోకాళ్ళ నొప్పుల వల్ల కొంతమంది భక్తులు ఎదురు చూస్తారు. తప్పదు, వారి శరీరం కదండి ఇది. ఎక్కువసేపు నిలబడలేని దుస్థితికి వచ్చింది వాళ్ళ మన శరీరం. పూర్వంలాగా గంటల గంటలు నిలబడలేము. కాకపోతే ఆ రోజుల్లో ఆ పిల్లలు కొంచెం ఓపిక ఉన్నవాళ్ళు, కుర్రవాళ్ళు కాబట్టి ఎక్కువసేపే ఉన్నారు. ఎప్పటికైనా నీటిలోంచి రాడు, అందుకని కాళ్ళు నొప్పి పుడుతున్నాయి. ఆయన ఎప్పుడు పుస్తే అప్పుడు వస్తాడని ఒడ్డు మీద కూర్చుందామని అందరూ చెరువు చుట్టూతో కూర్చున్నారు. గుండ్రంగా ఉంది ఆ చెరువు, వృత్తాకారంలో, వృత్తాకారంలో ఉన్న చెరువు చుట్టూతో వారు కూర్చున్నారు. పాపం కొంతమందికి నీరసం వచ్చింది, కొందరికి దాహం వేసింది. రోజు గడిచింది, నీటిలోంచి ఆయన రాడు. 2 రోజులు గడిచాయి, ఆయన రాలేదు. 2 రోజులకే చాలామంది తోటకూర కాడల్లా వెళ్ళాడిపోయారు. ఒకడన్నాడు, అలా బయటికి వెళ్ళి కాస్త కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి మళ్ళీ ఇక్కడికి వద్దామా, ఏదైనా తిని వద్దామా అంటే, ఒరే అలా వెళ్ళకూడదు రోయ్, ఏ సమయంలో అయినా గురువుగారు అందులోంచి బయటికి రావచ్చు, అసలే ఆయన అవధూతట ట అన్నాడు వాడు. అంటే వాడికి పూర్తిగా నమ్మకం లేదు. అప్పుడప్పుడు ఉపన్యాసాలు కొందరు చూసారా, ఆయనట అలా ఉన్నట విష్ణువుట అన్నాడంటే వీడికే నమ్మకం లేదని అర్థం. ఆయన విష్ణువు అంతే అని చెప్పగలిగితేనే నమ్మకం ఉందని. కాబట్టి ఎప్పుడు కూడా పురాణాల్లో ట అనకూడదు. ట అన్నాడంటే చెప్పేవాడికి నమ్మకం లేదు, వినేవాళ్ళకు ఉండొచ్చు కాక. అప్పుడు మనకి ఎప్పుడైతే సందేహం ఉన్నదో అప్పుడు పరమాత్మ యొక్క సంపూర్ణ అనుగ్రహం లభించదు. కఠోర విశ్వాసం కావాలి భగవంతుడిని పొందాలంటే. అందువల్ల ఒకడేమో పాపం ఓపిక లేక స్నానం చేసొద్దాం, కాలకృత్యాలు తెచ్చుకుందాం, ఏదైనా తినొద్దాం అంటే, రెండోవాడు అన్నాడు ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, పెద్దలు ఎలాగే పరీక్షిస్తారు, మహాత్ముల పరీక్షలో నెగ్గాలి, నెగ్గకపోతే తీరా ఆయన పైకి వచ్చే సమయానికి మనం ఎక్కడో ఉంటే అప్పుడు ఉపయోగం ఉంది. గురువుగారితో వస్తారు, కానీ గురువుగారు అక్కడ ఉంటే వీడు ఇక్కడ ఉంటాడు, గురువుగారు అరకు ఎదురుగా అరటి పండిద్దామంటే వీడు కనపడ్డాడు, ఇంకేం ఉపయోగం, వీడు కూడా వచ్చి. అలాంటి శిష్యుల వల్ల గురువుకి ఏం ఉపయోగం ఉంది? గురువు యొక్క అనుజ్ఞతో గురువు అడుగుజాడలలో కొంచెం దగ్గరగా బుద్ధిరిగి మనసెరిగి పనిచేసే శిష్యుడు ఉపయోగం. అంతేగాని గురువుగారి దారి గురువుగారే, మన దారి మందే. ఆయన ఎక్కువ నువ్వక్కడ నేనిక్కడ అని ఉంటే అప్పుడు వాడేమి శిష్యుడు కాదట. గమన విరోధం నకుర్యాత్ అని వేదం చెబుతున్నది. భగవంతుడైన గురువుని గమన విరోధము చెయ్యరాదు అంటే గురువుగారి కంటే మరీ ముందు వెళ్ళిపోకూడదు, మరీ వినకుండకూడదు, కొంచెం చెయ్యి చాస్తే అందేంత దగ్గరలో ఉండాలట శిష్యుడు. అలాగే గురువుగారి చేతులు ఏదైనా ఉంటే పుచ్చుకోవడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాలట. ఎప్పుడు ఆయన ఏం చెబుతాడో, ఎప్పుడు ఆయన ద్వారా మనం ఏ జ్ఞానం పొందాలో, ఎప్పుడు ఆయన ద్వారా ప్రసాదం తీసుకోవాలో, లేకపోతే ఎప్పుడు మనం సేవ చేయాలో అని సంసిద్ధంగా ఉండాలట కాసేపు. అప్పుడు వాడు శిష్యుడి కింద లెక్క. అటువంటి శిష్యుడు గురువుని సేవిస్తే ఈ జన్మలోనే వాడున్న స్థలం కాశీ అవుతుంది, వాడు అడవిలో ఉన్న కాశీ అవుతుందిట. నేను చెప్పాల, పురాణం చెబుతున్న మాట. అప్పుడు వాడు భయంకర మరుస్థలంలో ఉంటే మరుస్థలం కూడా ఎడారి కూడా కాశీ అవుతుంది. అప్పుడు వాడు వేరే కాశీకి కూడా వెళ్ళక్కర్లా, ఎందుకని గురువుతో ఉన్నాడు కాబట్టి అదే కాశీ, గురుదేహమే కాశీ. ఎంత టెక్నిక్గా చెప్పాడండి కాశీఖండంలో శ్రీనాథుడు తెలుగులో అనువాదం చేస్తూ, శేరశంభు నందలి శేరశంభు నందలి శ్రీశైల శిఖరంబు మల్లికార్జున దేవు మణికి పొట్టు. గురువుగారు ఒక్కసారి ప్రేమతో నీ నెత్తి మీద చెయ్యి పెడితే ఈ శిరస్సు శ్రీశైల శిఖరం అవుతుంది. అంటే నీలోనే మల్లికార్జునుడు ఉన్నాడు. ఎంత సులభంగా చెప్పాడు చూడండి. శిరశంభు నందలి శ్రీశైల శిఖరంబు మల్లికార్జున దేవు మరికి పట్టు. నీ తల ఉన్నదే అది శ్రీశైల శిఖరం అవుతుంది. ఆ శిఖరంలో సాక్షాత్తు మల్లికార్జునుడు ఉంటాడు. అప్పుడు నువ్వు శిఖర దర్శనం చేసుకుంటావు. నీలోనే శిఖర దర్శనం, నీలోనే మల్లికార్జున దర్శనం, నీ శిరస్సులోనే శ్రీశైల శిఖరం. దానితో నువ్వు ఈ జన్మలో ధరిస్తావు. ఎప్పుడు గురువుగారి నెత్తి మీద చెయ్యి పెట్టి ఆశీర్వదిస్తే, సాధన చేసే గురువులు హస్తమస్తక సంయోగం ద్వారా శిరస్సుని శ్రీశైలం చేస్తారు, కంఠస్థలాన్ని కాశీగా మారుస్తారు, నీ శరీరంలో అణువణువు ఒక జ్యోతిర్లింగంగా మారుస్తారు. ఒకసారి చూడండి, మీకు వీలుంటే చూడండి సార్, శిరశంభు నందలి శ్రీశైల శిఖరం అనే పద్యం ఎంత అందమైన అనువాదం చేశాడో కాశీఖండంలో అన్నమాట శ్రీనాథుడు. మూలంలో శ్లోకం అర్థం కాదని సులభంగా అర్థమయ్యేలా చేశాడు ఆయన. కాబట్టి మన శరీరమే ఒక గొప్ప కదిలేటటువంటి తీర్థయాత్ర స్థలం చేయగలుగుతాడు గురువు. ఎప్పుడు ఈ గమన విరోధం చేయకుండా కూడా ఉండి సేవ చేస్తే. ఇప్పుడు నువ్వేమంటావు, మనకు ఆకలిస్తుంది, కాలకృత్యాలు వస్తున్నాయి, బయటికి పెడదామంటావు. మనం వెళ్ళేలోపు ఆయన బయటకు వస్తాడు. అప్పుడు బయటకు వస్తే మనం కనబడం, కనబడకపోతే ఆయన స్పర్శ మనకు ఉండదు. ఆయన స్పర్శ లేకపోతే మన ఇంతకాలం ఉన్న ఇంతకాలం చేసిన సేవ వృధా అయిపోతుంది. ఆయన కోసం 2 రోజులుగా చెరువుగట్టున కాసు కూర్చునున్నాం. తీరా ఆయన వచ్చే సమయానికి లేకపోతే ఏమవుతుందన్నమాట, ఈనగాచి నక్కల పాలు చేసినట్టు అవుతుంది. ఒక ఆవు ఈనడానికి సిద్ధంగా ఉందిట, దూడ పుట్టేదాకా కాపలా కాశారట. దూడ పుట్టిందో అని ఆనందంతో పక్కకెళ్ళి ఎగిరి గంతులేసి వాళ్ళ ఆవిడికి చెప్పేట, సరిగ్గా కాసు కూర్చున్న నక్కలు వచ్చి దూడని తూపై తినేసేయట. అదనమాట ఈనగాచి అంటే ఈనేదాకా కాపాడి నక్కల పాలు చేయటం. నువ్వు కాపాడేది పూర్తిగా దూడను కాపాడగలిగితే ఉపయోగం, కానీ ఈనేదాకా ఉంటే ఉపయోగం ఉందండి. పూర్తిగా రక్షించాలి, ఎప్పుడు కూడా రక్షిస్తే. కాబట్టి గురువుని సేవించేవాడు సహనంతో ఉండాలి, భక్తితో ఉండాలి. గురువులు చాలా పరీక్షిస్తారు, ప్రశంసిస్తారు, విమర్శిస్తారు, తిడతారు, కొడతారు, దెప్పుతారు. ఈ దెప్పుళ్ళకి తట్టుకోవాలి. మనం ప్రస్తుతం సద్గురువు రూపంలో ఉన్న దత్తాత్రేయుణ్ణి ఆశ్రయించి ఆయన అనుగ్రహం పొందడానికి వచ్చాము. ఆయన నీళ్లలో ఉన్నాడు, ఎప్పుడొస్తాడో చూద్దాం, ఇంకొంచెం ఎదురు చూద్దాం అన్నారు. మొత్తం మీద 3 రాత్రులు 3 పగళ్ళు ఓపిక లేకపోయినా మలమూత్రాలని అదుపులో పెట్టుకుని ఆకలిని జయించి మంచినీళ్ళని జయించి వాళ్ళు అలా ఉండిపోయారట. అయితే ఒకటి ఒక అదృష్టం ఏంటంటే, ఆ యుగం వేరనుకోండి, ఆ యుగం కృతయుగం. వీళ్ళు కుర్రాళ్ళు, 8 సంవత్సరాలు దాటినవాడు, కొందరు 16, కొందరు 20 ఏళ్ల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది. కాబట్టి వాళ్ళు 4-5 రోజులు అవసరమైతే ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు. ఇప్పుడు ఈ యుగంలో మేము ఎందుకు పరీక్షించట్లేదంటే, ఇది కలియుగం, పరీక్షించే గురువుగారికి ఓపిక లేదు. ఇక పరీక్షించాలని సిద్ధపడితే శిష్యులకు అసలు ఓపిక లేదు, గట్టిగా 2 నిమిషాలు నిలబడలేరు. ఇలా మోకాళ్ళు వంగిపోయి ఏం నిలబడతారు వాళ్ళు? అందుకనే గురువులు కూడా పరీక్షించడం మానేసి, మా కోసం మీరు నిరీక్షించండి, కూర్చుని మీరు హాయిగా కుర్చీల్లో కూర్చోండి, వినండి, వింటే తరిస్తారు అని గురువులు ఎందుకు చెబుతున్నారంటే, యుగ ప్రభావం అంట. యుగములో మానవులకు ఉన్న ఓపిక అటువంటిదట. ఇదేదో నేను చెబుతున్న మాట కాదు, వ్యాసుడు చాలా సులభముగా చెప్పాడు పద్మపురాణంలో. ఈ కలియుగ మార్గంలో కలియుగంలో ఉండేటటువంటి ప్రాణులకి సాధనకి సంబంధించిన విషయాలు సాధ్యమైనంత వరకు క్లిష్టముగా ఉండవన్నాడు ఆయన పద్మపురాణంలో. కొంతమంది ఋషులు ఒకప్పుడు ఒక మహాత్ముడిని అడిగారు. ఆ మహాత్ముడు సాక్షాత్తు వేదవ్యాసుడు. వ్యాస మహర్షి, ఇది కలియుగం, మేము ఉపవాసం ఉండలేకపోతున్నాం, నువ్వేమో భాగవత సప్తాహ సమయంలో 7 రోజులు ఉపవాస దీక్షతో ఉండి వినాలి పురాణం అన్నావు, 7 రోజులు ఉపవాసం ఉంటే ఆ తర్వాత మాకు వేరే చోటకి తీసుకుపోవలసిన దుస్థితి వస్తుంది, అందులో ఎక్కువ మంది చీటికి మాటికి మలమూత్రాలతో బాధపడతారు కనుక గంటకో రెండు గంటలకో బయటికి వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. ఇది కాక మధ్య మధ్యలో కళ్ళు తిరుగుతూ ఉంటాయి, కాళ్ళు నొప్పి పుడుతూ ఉంటాయి. చెప్పే ఆయన రెండు గంటలు కదలకుండా అలా కింద కూర్చుంటాడు, కానీ వినేవాళ్ళు ఈ కాలు ఇటు మార్చుకోవాలి. ఇన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఉపవాసముతోటి దీక్షలతోటి భాగవతం వినడం కష్టం కదా, మమ్మల్ని ఏం చేయమంటావు, వినమంటావా మానేయమంటావా అంటే ఆయన ఏమన్నాడు తెలుసా, నోపవాసంతు కర్తవ్యం. కలియుగంలో అసలు ఉపవాసం లేదు పొమ్మన్నాడు, పూర్తి ఉపవాసం వద్దన్నాడు ఆయన. ఏదో ఒకటి తిని భాగవత సప్తాహం లాంటివి చేయండి. ఈ పురాణాలకు వచ్చేటప్పుడు పొద్దున్నుంచి ఏమీ తినకుండా వస్తే బతుకుతారా, అందుకని ఏదో ఒకటి తినండి అన్నాడు. ఇంకా కొంతమంది అన్నారు ఏదో ఒకటి అంటే ఏ పండు లేకపోతే ఇంత ఫాలో ఇచ్చి ఇంట్లో ఆడవాళ్ళు ఏడిపిస్తూ ఉంటారు, అప్పుడు మేము ఏమైపోతాం, పాపం స్త్రీలకి భగవంతుడు సహనం ఇచ్చాడు. ఎన్ని చెప్పినా ఆడవాళ్ళల్లో ఉన్న గొప్ప తత్వం ఏంటంటే సహనం. మాతృమూర్తులు కదండి వాళ్ళు, మగవాడి కంటే ఓపిక ఎక్కువ అన్నమాట వాళ్ళకి. అందుకే మనం ఇంకా బతుకుతున్నాం. వాళ్ళు గనక ఆ ఓపికను విడిచిపెట్టి తిరగబడితే ఈ భూమి మీద ఒక్కడ బతుకుతాడు ఆలోచించండి. అందుకే స్త్రీలకి మాతృస్థానం ఇచ్చి వాళ్ళ రుణం తీర్చుకోలేం కనుక గౌరవించమని పెద్దలు చెప్పారు. అందుకని ఆడవాళ్ళు సహజంగా ఏం చేస్తారు, ఏమండి ఎందుకు వచ్చింది, ఉపవాసం ఉండలేకపోయినా ఉపవాసం పూర్తిగా మారకుండా కొంచెం పాలు పండు తిని పురాణాలు వినండి, లేక యజ్ఞాలు చెయ్యండి, లేక వ్రతాలు చెయ్యండి అంటారు. అది కూడా కొందరికి బాధ ఏట, పాలు తాగో పండు తినో ఉండలేం, అప్పుడు ఏం చెయ్యాలని మళ్ళీ అడిగారు. అప్పుడు ఏమన్నాడు తెలుసా, ఇప్పుడు నేను చెప్పింది పద్మపురాణంలో శ్లోకం అనమాట, భోజనంతు వరం మంజే కథాశ్రవణ కారకం అన్నాడు. భోజనం కూడా చేసి హాయిగా యజ్ఞం చేయండి, యజ్ఞం మధ్యాహ్నం దాకా చేసేటప్పుడు ఓపిక లేకపోతే ఏదో ఒక భోజనం అంటే ఏదో కూరగాయలు వేసుకుని అవి వేసుకుని తినమని కష్టమా, ఏ పిండి లాంటిదో ఓ రెండు ఇడ్లీయో, శరీరం పడిపోకుండా ఉండడానికి ఏ ఆహారం అవసరమో ఆహారం భోజనము అంటే అన్నమాట. అటువంటి ఆహారం తిని కూడా చెయ్యవచ్చు. తినకుండా కళ్ళు తిరిగి పడిపోయి చచ్చిపోయే కంటే ఓపిక లేక ఎందుకు వచ్చిందిరా ఎప్పుడవుతుందిరా బాబు అని ఏడ్చే కంటే, తొందరగా కానిపోయా చచ్చిపోతున్నాను అని చేయించేవాడిని దెప్పి తిట్టే కంటే ఏదో ఒకటి తిని శ్రద్ధగా భక్తిగా చెయ్యండి అని వ్యాసుడు ప్రామాణికంగా చెప్పాడు. కాబట్టి ఈ యుగంలో మాత్రం పూర్వంలా కఠిన ఉపవాసాలు అన్ని దీక్షలు అన్ని బాధలు అక్కర్లేదు. ఈ యుగంలో మీరు శ్రద్ధగా ఒక రెండు గంటలో మూడు గంటలో పురాణం వింటే చాలు. జరిగే కార్యక్రమం దగ్గర ఎంతో కొంత తిని వచ్చి కూర్చునైనా చేయొచ్చు, కాకపోతే కనీసం ఆకాశేపైనా శ్రద్ధ పెట్టండి, ఆకాశేపైనా నిద్రపోకుండా ఉండండి. ఎక్కువ ఎందుకు తినొద్దన్నారంటే ఆహారం అధికమైతే నిద్ర వస్తుంది, ఈ మలమూత్రాదుల యొక్క ఉధృతి పెరుగుతుంది, అప్పుడు వీడికి దీక్ష భగ్నం అవుతుంది. అందుకని ఆహారం స్వల్పంగా తీసుకో, అసలు మానకు, ఎక్కువ తినకు. శరీరమునకు సుఖముగా ఉండడానికి ఎంత అవసరమో అంత మాత్రం స్వీకరించు అని కలియుగ మానవుల కోసం వేదవ్యాసుల వారు కొన్ని నియమాలు పెట్టారు. కానీ ఆనాడు వాళ్ళు ఉపవాసం తట్టుకోగలిగారు, కొంత బాధపడినా ఓపిక్గా ఉన్నారు. మూడు రాత్రులు గడిచాయి, మూడు పగళ్ళు గడిచి నాలుగో రోజు ఉదయం అయ్యింది. ఈలోపు ఏం జరిగింది, అక్కడ పరీక్షలు ఎలా ఉంటాయో తెలిసిన, మూడు పగళ్ళు మూడు రాత్రులు ఆ చెరువు దగ్గర వీళ్ళు ఇంత కష్టపడుతూ ఉంటే ఉపవాసంతో కదలకుండా మలమూత్రాలు కూడా విడిచిపెట్టకుండా వీళ్ళు ఉంటే అక్కడికి దగ్గరలో ఓ పెళ్లివారు ఓ పందిరేశారు. పెళ్లివారు గుర్తుపెట్టుకోండి అక్కడ. ఈ పెళ్లి పందిట్లో సందడి ఎక్కువగా ఉంటుంది కదా, పాలు తాగేవాళ్ళు, పాయసం తాగేవాళ్ళు, ఇడ్లీలు తినేవాళ్ళు, చట్నీ వేసుకు తినేవాళ్ళు. ఈ తినేవాళ్ళలో కొందరు పులిహోర కూర్చుని వీళ్ళ కళ్ళ ముందు అండం. అసలు ఉపవాసంతో నానయాత్ర పడుతున్న వాళ్ళ దగ్గర పెళ్లి వాళ్ళు వస్తే ఏమైపోతారు ఒకసారి ఆలోచించండి. మామూలుగా మనవాళ్ళే పురాణం వింటున్నప్పుడు పక్కన ఎక్కడన్నా పెళ్లి వాళ్ళు భోజనాలు చేస్తూ ఉంటే ఉపన్యాసం అయ్యాక మనం కూడా వెళ్ళొచ్చా అనుకున్న వాళ్ళు ఒకళ్ళిద్దరు ఆ మాటలు అంటూ ఉంటే నా చెవిని పడ్డాయి, నిన్ననో మొన్ననో కానీ. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే సహజంగా మరి పెళ్లి భోజనం అనేసరికి ప్రతి వాడికి ఏదో తెలియని ఆహ్లాదం కలుగుతుంది, ఆకలి వేస్తుంది. పైగా వీళ్ళు మూడు రోజులుగా దత్తాత్రేయుడి పరీక్షలో మలమల వాడుతూ ఉంటే పక్కన పెళ్లి పందిరి, ఆ పెళ్లి పందిట్లో రకరకాలైనటువంటి విందు భోజనాలు దొరుకుతూ ఉంటే నిజంగా వాళ్ళు పొందారట బాధ, గజగజలు ఆడిపోయారట. ఎక్కువ మంది అయితే ఎందుకు వచ్చిందిరా ఈ గురువుగారి పరీక్ష సంగతి తర్వాత చూద్దాం, పరీక్ష నిరీక్ష పక్కన పెట్టి అక్కడికి వెళ్ళి మన దీక్ష భగ్నమైన ఎంత వేసేద్దాం అన్నవాళ్ళు ఉన్నారు అక్కడ. కానీ అదృష్టం ఏమిటంటే అందులో ఒక మంచి కుర్రాడు ఒకడున్నాడు. ఆ యువకుడు అన్నాడు, ఇదంతా గురువుగారి పరీక్ష, మనం భోజనమునకు లొంగుతామా లేదా, ఉపవాసమునకు కురుంగిపోతామా లేదా, ఎన్నాళ్ళైనా నీళ్లల్లో నుంచి బయటికి రాకపోతే విసిగి వెళ్ళిపోతావా లేదా అని సద్గురుడు దత్తాత్రేయుడు మనలను పరీక్షిస్తున్నాడు. ఈ మాత్రం పరీక్ష కూడా నెగ్గలేమా? గురువులు ఒక పరీక్ష పెడతారు, దెప్పుతారు, తిడతారు, ఎన్నో రకాలైనటువంటి వ్యధలకి గురి చేస్తారు. ఆ వ్యధ భరిస్తే జీవితం సుధామయమవుతుంది, లేదంటే మన కథ ఇక్కడితో ముగిసిపోతుంది. ఆగండి, ఓపిక పట్టండి అన్నాడు. దాంతో పాపం వాళ్ళు ఆ పెళ్లి వరకే చూడటం మానేశారు. ఎప్పుడైతే చూడలేదో అసలు అక్కడ పెళ్లి గుంపు లేదట, పందిరి లేదట, ఆహారాలు లేవు. అంటే ఇదంతా మహామాయ, గొప్ప పరీక్ష. ఈ పరీక్షలో కొంతవరకు వీళ్ళు ఉత్తీర్ణులు అయ్యారు. ఇక నాలుగవ రోజు సూర్యోదయం అయ్యింది. వీళ్ళల్లో కొందరు, సద్గురు దత్తాత్రేయ, మూడు రోజులు దాటింది, నాలుగో రోజు అయ్యింది, నీళ్ళల్లో నుంచి ఇంకా బయటికి రావా, మా ప్రాణం పోతుంది, ఏం చెయ్యాలో తెలియటం లేదు, శరీరం సహకరించటం లేదు, ఇది శరీరం, ఇది శరీరం అంటే అర్థం ఏమిటి? శీర్యతే ఇది శరీరము, శిథిలమైపోతుంది గనక, నశించిపోతుంది గనక, ఇవాళ ఉన్నట్టుగా రేపు ఉండదు గనక దీనికి శరీరం అన్నారు. ఈ శరీరం ఒకరోజు ఉన్నట్టుగా రేపు ఉండస్తుమా, క్షణక్షణం మన శరీరంలో మార్పులు వస్తాయి. ఈ మార్పుల వల్ల శరీరం క్రమంగా పాడైపోతుంది, ఓపిక తగ్గిపోతుంది, చివరికి నశించిపోతుంది. ఈ విధంగా మార్పులకు గురై నశించిపోతుంది కనుక దీనికి శరీరం అని పేరు. ఇటువంటి శరీరంతో నీ పరీక్షలు తట్టుకోలేక బాధపడుతున్నావు తండ్రి, కాపాడవా అని దీనంగా కొందరు ఏడ్చారు. అప్పుడు ఏమైందిట, టక్కన నీళ్ళల్లో మళ్ళీ గొడగొడ గొడగొడ శబ్దమైంది. అమ్మో, మన ప్రార్థన విన్నారు గురువుగారు, నీళ్ళల్లో నుంచి బయటకు వస్తున్నారు అనుకుని వీళ్ళంతా కళ్ళు ఎలా పెట్టి చూస్తూ ఉండగా ఆ నీళ్ళల్లో నుంచి హఠాత్తుగా బయటకు వచ్చాడు ఒక ఆయన. ఎవరానని చూశారు. ఈసారి వచ్చినవాడు నిజంగా దత్తాత్రేయుడే, కానీ వచ్చినవాడు ఒంటరిగా అలా, ఏ నీలోచన పూర్ణచంద్రవదనన్ హేమప్రభాంగిన్ ఘనశ్రోణీమండల పీనబంధురకుచన్ రోలంబపుంజోల్ల సద్వేణిల్ పల్లవ కోమలాంఘ్రియుగళన్ దివ్యాంగనన్ లోక కళ్యాణిన్ కైకొని అప్పయోరుహవనంబు అయ్యోగిలీలాగతిన్. ఒక పరమసుందరీమణితో కలిసి ఈసారి నీళ్లల్లో నుంచి దత్తాత్రేయుడు బయటకు వచ్చాడు. ఆ సుందరి ఎలా ఉంది? ఏణీలోచన, లేడి కన్నులు, జింక కన్నుల వంటి కన్నులు కలిగింది, విశాలమైన కళ్ళు, ఇలా బెదురు చూపులు చూస్తుందన్నమాట, చంచలంగా చూస్తోంది, పూర్ణ చంద్రబింబంలో ఉంది ముఖం. ఇంకా శరీరం ఎలా ఉంది? హేమప్రభాంగి, బంగారపు కాంతి వంటి కాంతి కలిగి ఉంది శరీరం. అంటే ఆవిడ శరీరం చూస్తే ఇంకా బంగారం చూడక్కర్ల. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ అని వేదం చెబుతున్నది. హిరణ్యవర్ణాం బంగారపు రంగులో ఉన్నదానిని అమ్మవారు లక్ష్మి సువర్ణవర్ణంలో ఉంటుంది. హరిణీం, హరి అంటే విష్ణువు, విష్ణువు యొక్క భార్య కనుక హరిణి అన్నారు. భవుడి భార్య భవాని, అలాగే మృడుని యొక్క భార్య మృడాని, రుద్రపత్ని రుద్రాణి, హరిపత్ని హరిణి. ఇంకా ఆవిడ ఎలా ఉన్నది? సువర్ణ రజతస్రజాం, సువర్ణ అంటే బంగారం, రజతం అంటే వెండి, బంగారపు గొలుసులు వెండి గొలుసులు వేసుకున్నది. చంద్రాం చంద్రస్వరూపిణి అంటే వెన్నెల వంటి కాంతితో ఉన్నది, ఆవిడ నవ్వుతూ ఉంటే వెన్నెల ప్రసరిస్తున్నది. హిరణ్మయి సువర్ణ స్వరూపిణి, శరీరపు కాంతి బంగారపు కాంతే, అసలు ఆవిడే బంగారం. అటువంటి లక్ష్మిని జాతవేదః అగ్నిహోత్రుడు మా నా కొరకు ఆవహ తెచ్చుగాక. అగ్నిహోత్రుడు లక్ష్మిని నాకు ఇవ్వాలి. అగ్నిహోత్రుడే ప్రార్థిస్తాం మనం ఎప్పుడో, శ్రీ సూక్తం చూడండి మీరు, లేకపోతే దుర్గా సూక్తం చూడండి, అన్నింటిలో జాతవేదుడే, ఓ లక్ష్మీదేవిని నాకు ఇమ్మని కోరుతున్నామే మనం, ఆ కోరేది అగ్నిని. అగ్నిహోత్ర లక్ష్మిని నాకిమ్ము, ఆ లక్ష్మి ఎలా ఉంటుంది, బంగారపు రంగులో ఉంటుంది, బంగారపు గొలుసులు వేసుకుంటుంది, వెండి గొలుసులు వేసుకుంటుంది, సువర్ణస్వరూపిణి ఆవిడ, చంద్రస్వరూపిణి ఆహ్లాదంగా ఉంటుంది, అటువంటి లక్ష్మిని నాకు ప్రసాదించు. కాబట్టి ఇప్పుడు వచ్చినవాడు బంగారపు రంగులో ఉంది అనడం ద్వారా సాక్షాత్తు లక్ష్మి మహాలక్ష్మి అని చెప్పకుండా చెప్పారు ఆయన. విష్ణువు, విష్ణువు ఎక్కడుంటే అక్కడ లక్ష్మి ఉంటుంది. ఇంకా ఆవిడ పరమసుందరి గనక సమున్నత వక్షస్థలంతో ఉంది, ఇంకా తల ఉన్నది, తల మీద జుట్టు ఉన్నది, జుట్టు ఎలా ఉందిట, రోలంబ పుంజ ఉల్లసత్ వేణి. రోలంబము అంటే తుమ్మెద, పుంజము అంటే సమూహం, రోలంబ పుంజము అంటే తుమ్మెదల గుంపు. తుమ్మెదలు నల్లగా ఉంటాయిగా, నల్లని తుమ్మెదలు గుంపులు గుంపులుగా తిరిగితే ఎలా ఉందో ఆవిడ వెంట్రుకలు ఎలా ఉన్నాయట, అంటే ఆవిడ తల వెంట్రుకలు తుమ్మెదల బారులాగా ఒత్తుగా ఉన్నాయి, నల్లగా ఉన్నాయి, అంత ఒత్తు జుట్టు ఉంది, ఆ ఒత్తు జుట్టు నల్లగా ఉందన్నమాట. మంచి నిగనిగలాడిపోతున్న నీలవేణి ఆవిడ. ఇక పల్లవ కోమలాంఘ్రి యుగళ, ఆవిడ అరికాళ్ళు చేతులు అప్పుడే పుట్టిన చిగుళ్ళ వలె ఉన్నాయి. అప్పుడే పుట్టిన చిగుళ్ళు చూసారా, ఎర్రగా ఉంటాయి. చూసి ఎప్పుడైనా చూడండి, ఆకులు చూడండి, ఏ వేసవకాలంలో మామిడి చిగుళ్ళు, వేప చిగుళ్ళు, లేకపోతే ఇంకేదో చెట్టు యొక్క పుడుతున్నటువంటి చిగుళ్ళు చూస్తే అవి ఒక రకమైన ఎరుపు రంగులో ఉంటాయి, నునుపుగా ఉంటాయి, మృదువుగా ఉంటాయి. ఆవిడ కాళ్ళు చేతులు నున్నగా ఉన్నాయి, కోమలంగా ఉన్నాయి, మృదువుగా ఉన్నాయి, ఎర్రగా ఉన్నాయి. అందువల్ల కాళ్ళు చూసినా చేతులు చూసినా చిగుళ్ళను చూసినట్టు. ఇంకా తల్లి దివ్యాంగన, దివ్యస్వరూపిణి, ఏదో మానవ స్త్రీ కాదు. మానవ స్త్రీలకి కంటి మీద రెప్పపాటు ఉంటుంది, ఇలా చీటికి మట్టికి మనం రెప్పేస్తాం. ఆవిడకి రెప్పపాటు లేదు కనుక ఆవిడ చూడగానే అర్థమైపోతుంది, ఓహో ఈవిడ మానవ స్త్రీ కానోపదు సుమా అని. అటువంటి తల్లి లోక కళ్యాణి ఆవిడ, సమస్త లోకాలకి సుఖమిచ్చే తల్లి. ఆ లక్ష్మీదేవి మన దగ్గర ఉంటే సుఖం, లక్ష్మి లేకపోతే ఏముందండి. అందుకే శ్రీనాథుడు కాశీఖండంలో లక్ష్మీదేవిని స్తోత్రం చేశాడు. కాశీ శ్రీనాథులు వారు రెండు అపూర్వమైన పద్యాలు చెప్పారు. అందులో ఒక పద్యంలో అది కూడా అగస్త్యుడి యొక్క స్తోత్రం అనమాట. అగస్త్యుడు ఎక్కడికి వెళ్ళాడనమాట, కొల్హాపురం వెళ్ళాడు. కొల్హాపురాన్ని సంస్కృతంలో కరవీరపురం అంటారు. కరవీరపురంలో వరలక్ష్మి ఉన్నది. ఆ కొల్హాపుర మహాలక్ష్మిని దర్శనం చేసుకున్నాడు అగస్త్యుడు, ఆవిడ్ని స్తోత్రం చేశాడు. ఆ స్తోత్రం తెలుగులో శ్రీనాథుడు రాశాడు, కాశీఖండంలో రాశాడు. ఏమంటాడో తెలుసా ఆయన, ఓ తల్లి నువ్వెవరికైనా అలా ఒక్కసారి నీ చూపు ప్రసరించి చూసావంటే అటువంటి వాడికి ప్రపంచంలో ఉన్న సంపదలు వస్తాయి. ఉన్నవాడంటే ఏమిటి, కంబు కంటి నీవు కలవాడు, కలవాడు లేనివాడు నీవు లేనివాడు, కమలనయ్యన నీవు కలచోటు సరసంబు నీవు లేని చోటు నీరసంబు. ఓ పద్మాక్షి నువ్వెక్కడుంటే అక్కడ ఆనందం ఉంటుంది. నీవు కలచోటు సరసంబు, రసము అంటే ఆనందం, సరసము అంటే ఆనందంతో కూడినది. అమ్మ లక్ష్మి ఉంటే మనకు ఆనందం ఉంటుంది. బాగా డబ్బు మన అనకాతలుంటే ఆనందంగా ఉండగలుగుతాం. రేపు ఎలాగా ఇంటికి వెళ్ళైతే ఎలాగా, ఉపన్యాసం అయ్యాక ఆటోలో వెడదామంటే డబ్బులు లేవు, చీకట్లో ఎలా వెళ్ళాలి అని బెంగట్టుకున్నవాడు డబ్బు లేనివాడు ఎంత గితగితలాడిపోతాడు. కనుక ధనము లేనివాడికి ఆనందం ఉండదు. నీవెక్కడుంటే అక్కడ ఆనందం, నీవు లేని చోటు నీరసంబు. నువ్వు లేకపోతే ఏమవుతుందనమాట, రసం ఉండదు, ఆనందం ఉండదు. నీరసం అంటే ఆనందము లేకపోవుట, ఎక్కడ మాట వరస కూడా ఆనందం ఉండదు. ఇంక ఉన్నవాడంటే ఎవరు, కంబు కంటి నీవు కలవాడు, కలవాడు ఓ లక్ష్మి నువ్వెవరి దగ్గరన్నా ఉంటే వాడిని ఉన్నవాడు అంటారు. ఉన్నవాడు అంటే డబ్బు ఉన్నవాడు అని అర్థం. డబ్బు ఉన్నవాడు అనుకుంటే వ్యవహారంలో వాడు ఉన్నవాడు అని అంటున్నాం, కానీ ఉన్నవాడంటే ఓ లక్ష్మి నువ్వు ఉన్నవాడు అని అర్థం. లేనివాడు నీవు లేనివాడు, ఇంతకంటే తేలిగ్గా ఎవడు చెబుతాడు, లేనివాడు అంటే డబ్బు లేనివాడు అని అర్థం. కాబట్టి తల్లో ఏ మమ్మల్ని అనుగ్రహించు అంటాడు ఆయన. నిజం చెప్పాలంటే ఇది అగస్త్యుడి ప్రార్థన కాదు, శ్రీనాథుడి ప్రార్థనలు అనిపిస్తుంది అనమాట. ఆయన కూడా బాధలు పడ్డాడు. కొత్తల్లో అందరూ కూడా ఎంతో కొంత బాధపడ్డవారే, కవులంతా పండితులంతా క్రమక్రమంగా భగవద్గ్రంథంతో పైకి వచ్చిన వాళ్ళే. అందువల్ల అలాంటప్పుడు వాడికి ఆ డబ్బు విలువ తెలుస్తుంది. ఇప్పుడు ఈ తల్లి ఉంది, ఈ లక్ష్మి, ఆవిడ ఉంటే మనకి కళ్యాణం ఉంటుంది, లేకపోతే ఏమవుతుందనమాట, ఆవిడ ఉంటే లోక కళ్యాణం, లేకపోతే క్షవర కళ్యాణం.
అందుకే లోక కళ్యాణిన్, లోకములకు తన సంపదతో ఆనందం కలిగించే తల్లి. పైగా లోక కళ్యాణి అండంలో కేవలం సంపదలే కాదు, డబ్బు కొంతవరకే ఆనందం ఇస్తుంది, ఒక స్థాయి దాటాక ఒక్కొక్కప్పుడు దానివల్ల కూడా ఆనందం ఉండకపోవచ్చు. అదే మోక్షం ఉంటేనో, జ్ఞానం ఉంటేనో సంపూర్ణ ఆనందం కలుగుతుంది. అమ్మవారు లక్ష్మికి లోక కళ్యాణిని ఎందుకు పేరు వచ్చింది? ఆవిడ శుద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి. అందువల్ల శుద్ధలక్ష్మీర్, మోక్షలక్ష్మీర్, జయలక్ష్మి, సరస్వతి, శ్రీర్లక్ష్మీర్, వరలక్ష్మి, చెప్రసన్న, మమ సర్వదా అని రోజు మనం ఆవిడ తలుచుకుంటున్నాక, ఆవిడ ఉంటే శుద్ధలక్ష్మి కనుక మన మనస్సు పవిత్రంగా ఉంటుంది. మన మనస్సు పవిత్రంగా ఉంటే శుద్ధలక్ష్మి ఉన్నట్టు, మన మనస్సులో కాలుష్యం ఉందంటే, కుళ్ళు బుద్ధులు ఉన్నాయంటే అశుద్ధలక్ష్మి ఉన్నట్టు. ఆవిడుంటే మోక్షం, ఆవిడుంటే జయం, ఆవిడుంటే వాక్కు సరస్వతి వస్తుంది. అందుకే విద్యాలక్ష్మి అని పేరు ఆవిడకి. ఆవిడే మనల్ని నిరంతరం సేవించే శ్రీలక్ష్మి, వరాలిచ్చే తల్లి కనుక వరలక్ష్మి. అటువంటి తల్లి మమ నా యందు సర్వదా ప్రసన్న, ఎప్పుడూ ప్రసన్నురాలై ఉండుగాక, నన్నెప్పుడూ విడిచిపెట్టకుండా ఆ తల్లి చూచుగాక అని ప్రార్థిస్తున్నాం. అటువంటి తల్లి గనక ఆవిడ లోక కళ్యాణి. అటువంటి లోక కళ్యాణితో కలిసి ఈ తామర పువ్వుల కొలలులో నుండి దత్తాత్రేయుడు బయటకు వచ్చాడు. బయటకు వస్తే తనను చూచి స్త్రీలోలుడనుకుని పోతారేమోనని, కానీ వాడు వెళ్ళలేదండో. ఈయన పరీక్ష అని తెలుసు వాళ్ళకి. ఈ స్త్రీతో బయటకు వచ్చి కాసేపు ఆయన నృత్యం చేస్తే ఆ మాత్రానికి ఇది సత్యం అనుకుని పారిపోతామా? మహానుభావులైన గురువులు శిష్యుల్ని పరీక్షించడానికి అప్పుడప్పుడు ఇలా స్త్రీలతో కలిసి తిరుగుతారు. ఇది చూచి భ్రమ పొంది ఆయన్ని విడిచిపెట్టి మనం పతనం అవుతామేమో అని వాళ్ళ ఉద్దేశ్యం. ఈ అవధూతవర్యుడు చెరువులో నుంచి బయటకు వచ్చినప్పుడు తనతో పాటు తీసుకొచ్చిన ఆవిడ బహుశా లక్ష్మి అయ్యి ఉంటుంది. ఈయన విష్ణువు కదా, ఆయన లక్ష్మి అయ్యి ఉంటుంది. కాబట్టి లక్ష్మీనారాయణుల్ని వదులుతామా అని పిల్లలు ఏం చేశారట? ఆయనని వదలకుండా అక్కడే చుట్టూతో చేరారు. అప్పటికి ఆయన ఏం చేశాట? రకరకాల నృత్యాలు చేశాట, పిచ్చి పిచ్చి డ్యాన్స్ చేశాడనమాట. కావాలని ఏదో మంచి భరతనాట్యం కూడా కాదు, కొన్ని అసభ్య నృత్యాలే చేశాడు. ఎన్ని రకాల నృత్యాలు చేయాలో అన్నీ చేశాట ఆయన. ఎన్ని చేసినా వాళ్ళు మాత్రం అట్లైన వారు తను విడువమికిన్ వాళ్ళు విడిచిపెట్టలేదు. వాళ్ళు గట్టివాళ్ళే. నువ్వెంత పరీక్షిస్తావో, గురువు ఎంత గట్టివాడువో, శిష్యులను కూడా గట్టివాడమే. ఇంకా మాట్లాడితే గురువు గారి కంటే శిష్యులు ఎక్కువ మంది ఉన్నారు, మేము ఇంకా గట్టిగా ఉంటాం అని గట్టి పరీక్షలు నిలబడ్డారు. ఈయన చూశాడు, నీళ్ళల్లో దూకినా నన్ను వదలలేదు, స్త్రీతో తిరుగుతున్నా నన్ను వదలడం లేదు, ఇంకొక పరీక్ష పెడతాను. ఈ మూడవ పరీక్షలో నెగ్గారా, ఇక వీళ్ళకి శాశ్వత వైకుంఠం ఇస్తాను అనుకున్నాడు ఆయన. ఈ మూడవ పరీక్షలో నెగ్గుతారా లేదా, ఈ పరీక్షలో విజయం పొందితే ఇక వైకుంఠమే, వారికి పునర్జన్మ లేదు, శాశ్వత స్త్రీకై వెళ్ళి ఇద్దాం అనుకున్నాడు. అనుకుని ఏం చేశాడు ఆయన? ఒక్కసారి చేతులు అలా ఊపాడు. వెంటనే ఆ చెరువు ఒడ్డు దగ్గరకి పెద్ద పెద్ద బాణలు వచ్చాయి, మంచి మంచి కొండలు. పూర్వం సారా పోసే పేపాలు ఉంటాయి కదా, పేపాలు వచ్చాయి. ఆ పేపాల్లో ఒక దాంట్లో ఎర్రని మద్యం, ఒక దాంట్లో మంచి తెల్లని మద్యం అంటే కళ్ళు అనమాట, మరో దాంట్లో అది ఏమిటో రకరకాల రంగులు. వీటిల్లో కూడా మరి రంగులు ఎలా వస్తాయో తెలియదు, మహానుభావులు తయారు చేసే పెద్దలకి తెలియాలి, ఆ పరమాత్మని సృష్టికి తెలియాలి. ఎన్ని బ్రాండ్స్ రావాలో అన్నీ వచ్చేటం వరసగా సారా పేపాలు వచ్చి పడ్డాయి అనమాట. రకరకాలైనటువంటి మద్యములు అక్కడికి వచ్చాయి. ఇలా రమ్మన్నాడు ఆయన. రమ్మనగానే ఆయన భార్య వచ్చి తొడ మీద కూర్చుంది. తొడ మీద కూర్చున్నాక ఇలా చెయ్యి ఒప్పగానే పేపాల దగ్గరకు వచ్చాయి. ఆ పేపాల్లో ఇంత డొక్కులు పేకగా, అవి ఏమంటాం మనం, జగ్గులు మొగ్గులు అంటామే అలాంటివి అనమాట. కళ్ళు తాగడానికి ముంతలు వచ్చాయి. ఆ ముంతలు పుచ్చుకున్నాడు. ఆ లలితాంగి నర్తి తన అంకతలం పున నుంచి కామలీలాల సభావుడై తగిలి ఆసవమాదట తాను ఇంతియుంగ్రోలుచునట్టే పాడుచును కూరిన భూరి మదంబు సొంపునన్ తేలుచునున్న చూచి మునిదేవ కుమారులు రోసి క్రక్కునను. ఇప్పుడు ఈవిడిని తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు, మద్యభాండాలు దగ్గరికి తెచ్చుకున్నాడు, కుండలు తీసుకున్నాడు, ఈ కుండతో మద్యం తీశాడు, ఆ మద్యం తన భార్యకి ఇచ్చాడు, తానో కొండ వచ్చుకున్నాడు, ఇద్దరు కలిసి ఒకళ్ళకొకళ్ళ కుండలు తగిలించుకుని మరీ తాగడం మొదలెట్టారు. ఈ తాగేవాళ్ళు తగిలించుకుంటారు తెలియ ఒకదానికి ఒకటి, అంటే ఆనాడు కూడా ఉందన్నమాట అది. ఈ కొండలో టిక్ టిక్ అని కొట్టుకుని ఒకసారి తాగడం మొదలెట్టారు. ఇక వీళ్ళు తాగి ఆ తాగిన తర్వాత ఊరుకున్నారా, నోటికి వచ్చినట్టుగా ఈ శిష్యుల్ని తిట్టారు, కళ్ళు ఎరిపిక్కాయి. అందుకే అక్కడ చెప్పాడు భూరి మదంబు సొంపున అన్నాడు. బాగా మదం ఎక్కిపోయి మత్తెక్కిపోయి ఆ మత్తుతో గుడ్లు గిర్రు గిర్రం తిరుగుతూ ఉండగా ఎర్రబడిన నేత్రాలతో వాళ్ళకేసి వెర్రిగా చూశారు. తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. తాగుబోతులు తిడతారు అలాగే. ఒరే సొంటల్లారా పెంటల్లారా అనగానే వీళ్ళకి కొంచెం తంటా వచ్చి పడిపోయింది. ఇప్పుడు అప్పుడు వాళ్ళంతా కలిసి వీడ అవధూత ఈతడా యోగి రాదు, నీళ్ళల్లో దూకితే తట్టుకున్నాం, స్త్రీతో వస్తే తట్టుకున్నాం, తాగుడు కూడా తాగితే ఏం తట్టుకుంటాం, కొండలకు కొండలు తెగ తాగి వస్తున్నారు, అది కడుప కండవల్లి మడుగా బాణలో పోసినట్టుగా త్రాగి 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 మత్తెక్కి నోటికి వచ్చినట్టు వదరుతున్నారు అని అసహ్యించుకుని యోగీశ్వరుని విడిచిపోయిరి మూఢులయి వినుము పుణ్యులు యోగశ్రీయుతులు వారలకు సరి అయ్యుండును హవ్య సేవనాసవ సేవల్. ఇన్నాళ్ళు పరీక్షలో నెగ్గి కొస పరీక్షలో నెక్కలేకపోయారట పాప వాడు, విజయం పొందలేకపోయారు. ఆ యోగిని అసహించుకున్నారు, తిట్టారు, ముఖం మీద చేయి పెట్టారు. ఇక రేపటి నుంచి నువ్వు ఎలా వస్తావో చూస్తాను మా ఊళ్ళోకి అన్నారు. ఏదో ఈయన్ని అడ్డం కొట్టేలాగా వాళ్ళకి అంత మహాశక్తి ఉన్నట్టుగా తిట్టి ఇక మీద నుంచి ఈ తాగుబోతులైనటువంటి గురువుల్ని సేవించడం మానేద్దాం, అసలు ఇంక ఏ పీఠాధిపతి దగ్గరికి వెళ్ళొద్దు అనుకున్నారు. వెళ్ళిపోయారు. వాళ్ళు అలా వెళ్ళగానే టక్కన లక్ష్మీదేవి విష్ణువు శుభ్రంగా మంచి వైకుంఠ సింహాసనం తెప్పించుకుని దర్జా కూర్చున్నారు. వీళ్ళందరూ వెళ్ళిపోయాక హాయిగా సింహాసనం వేసి కూర్చుని లక్ష్మీదేవికి తిరిగి చూసావా లక్ష్మి, మన బిడ్డలు అమాయకత్వంతో చివరి పరీక్షలో విజయం పొందలేక అసహ్యించుకుని తిట్టుకుని వెళ్ళిపోయారనగానే నేను వెళ్ళలేదుగా అని ఒకడు పరిగెత్తుకొచ్చి కాళ్ళు పట్టుకున్నాడు. చాలా ఆశ్చర్యకరమైన సంఘటనలు కొన్ని ఉంటాయి. ఈ 1000 మంది పారిపోతుంటే ఒక్కడు మాత్రం పారిపోకుండాట ఆ వెనకాతల ఒక చెట్టు ఉందిట, చెట్టు చోటనే ఉన్నట్ట. ఈ జనాలతో పెద్ద సమస్య ఉంటుంది తెలుసా, కొంతమంది జనములు మూర్ఖులు, గురువుల మీద దండయాత్ర చేస్తారు. అలాగని వాళ్లతో పాటు వెళ్ళపోతే వాళ్ళు తంతారు, వెడితే వీడు భ్రష్టులు అవుతారు. అందుకని వీడు ఒక్కడేం చేశాడు, వాళ్ళు పోతుంటే అలా వెనక్కి వచ్చి చెట్టు వెనకాల దాక్కున్నాడు. దాక్కుని జాగ్రత్తగా చూశాడు. చూసి వాళ్ళు అలా వెళ్ళగానే వెనక నుంచి, ప్రభు దత్తాత్రేయ నువ్వెన్ని పరీక్షలు పెట్టినా నేను మాత్రం నీ పాదాలు వదలకుండా ఉండేలా చూడు, గురువులు పెట్టేటటువంటి భయంకర పరీక్షలలో నన్నైనా ఉత్తీర్ణుడి చెయ్యని శరణు కోరుతున్నాడు. అందుకే వాడు ఒక్కడు మాత్రం ఈ వైకుంఠ రూపం చూడగలిగాడు, నారాయణుడిని లక్ష్మిని చూడగలిగాడు. అందుకని ఆయన వెనక నుంచి చూస్తున్నవాడు లక్ష్మితో నారాయణుడు వీళ్ళంతా పరీక్షలో ఉత్తీర్ణులు కాక పారిపోయారు చూసావా మన బిడ్డలు అనగానే నేనున్నానుగా అని పరిగెత్తుకొచ్చి కాడు పట్టుకున్నాడు. నాయన నువ్వొక్కడివి సరైనటువంటి వాడివి, నీ పేరు ఈ రోజు నుంచి అజగరుడు అని పేరు పెడుతున్నాను. అజగర మహాముని అంటే ఆయనే. ఈ అజగరోపాఖ్యానం మనకి భాగవతంలో సప్తమస్కంధంలో నారదుడు ప్రహ్లాదుడికి చెబుతాడు. అజగరుడు అనేటటువంటి అవధవుతున్నాడని ఆయన రకరకాల వస్తువుల ద్వారా నేను జీవితంలో ఎలా సాధన చేయాలో తెలుసుకోవాలని చెప్పాడని ఇదంతా మనం భాగవతంలో సప్తమస్కంధంలో చెప్పుకున్నాం. ఆ అజగరుడు ఈయనే. వీడికి అజగరుడు అని పేరు పెట్టి ఈ రోజు నుంచి నువ్వు నాలాగా అవధవుతలా ఉండు, నీవు కలియుగాంతం వరకు ప్రజలకు అప్పుడప్పుడు పరీక్షలు పెడుతూ అనుగ్రహిస్తూ ఉండు, యుగాంతం అయ్యాక శాశ్వత వైకుంఠం నీకు ఇస్తున్నాను అన్నాడు. వాడొక్కడు మాత్రం మిగిలెట్టండి, శిష్యులు ఎవడో ఒకడు మిగులుతాడు అండి చివరిదాకా. తక్కిన వాళ్ళంతా విడిపోయారు. అప్పుడు ఆయన అన్నాడు ఆ శిష్యుడు అజగరుడు, యోగుల పరీక్షలు ఇలాగే ఉంటాయి, ఆడుట పాడుట పడతుల కూడుట ఆసవరసం బుగ్రోలుట యోగ క్రీడలు కావున యోగుల ఏడిరవుల చేరవఘములు ఏ క్రియనున్నన్. ఆడడం పాడడం స్త్రీలతో విహరిస్తున్నట్టు కనపడటం మద్యం తాగడం ఇవి యోగులకు క్రీడలు. ఈ వంకతో ప్రజల్ని పరీక్షిస్తారు. వాళ్ళు తాగేది మద్యం కాదు, యోగామృతం. అది యోగాభ్యాసం చేసినప్పుడు శరీరంలో వచ్చే ఆనందమే ఒక అమృతం, దానికి యోగామృతము అని పేరు. ఆ అమృతం తాగుతారు తప్ప వాళ్ళు నిజంగా మద్యం తాగరు. వాళ్ళ పక్కనున్న స్త్రీ సామాన్యురాలు కాదు, సాక్షాత్తు లక్ష్మే. అయినా ఈ విషయం సామాన్యుడు గ్రహించలేక అజ్ఞానైపోతాడు, భ్రష్టుడైపోతూ ఉంటాడు. అందుకే యోగులకు ఏ పాపం ఉండదు. యోగి మన కళ్ళ ముందు పెంట దగ్గర ఉన్నా, వంట దగ్గర ఉన్నా, లేక మద్యం దగ్గర ఉన్నా, లేక ఒక అద్భుతమైన పాలరసం దగ్గర, క్షీరసాగరం దగ్గర ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా వాడికి అశుచి లేదు, శుచి లేదు, అగ్ని లాంటి వాడు. ఉదాహరణకి చెప్పాడు ఇక్కడ, అనిలుడు చండాల స్పర్శనమున అశుచిక అని పగిది. వాయుదేవుడు ఉన్నాడు, ఇప్పుడు ఆ పక్కన ఉన్నటువంటి బలమూత్రాలు గుంట దగ్గర కడతాడు, చండాలుడి దగ్గర కడతాడు, మన దగ్గరికి వస్తాడు. కానీ వాయువుకి అశుచి ఎలా ఉంటుంది? వాయువు ఆయన సర్వాంతర్యామి, అందరినీ ఒకే రకంగా స్పృశిస్తాడు. ఈ భూమి ఉన్నది అందరికీ సమానమే. ఇదే భూమి మీద ఎంతోమంది తిరిగారు, కుక్కలు తిరిగాయి, నక్కలు తిరిగాయి, మనుషుల్లో రకరకాల జాతుల వాళ్ళు తిరిగారు, మనం తిరిగాం, ఇంకోడు తిరుగుతాడు. అగ్ని, ఆ అగ్నితో ఎంతమంది అయినా వంట చేసుకోవచ్చు. జలం అందరికీ సమానమే. ఏ గంగానది నీ కోటిన కోటిన, గంగ గంగే, అందరికీ ఒకటే. ఈ పంచభూతాలకి ఎలా అయితే అశుచి ఉండదో యోగులకి అశుచి ఉండదు. కాబట్టి వారిని అనుక్షణం మనం జాగరూకులమై దృఢదీక్షతో భక్తితో పట్టుకోవాలి. అందులో గురు పరీక్ష దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. గురువులు ఎప్పటికప్పుడు విచిత్రంగా పరీక్షిస్తారు. ఆ పరీక్షని బుద్ధిమంతుడు, మోక్షం పొందే యోగం కలిగినటువంటి వాడు అయిన శిష్యుడు గ్రహించి తట్టుకుని గురువు పాదాలు మాత్రం విడిచిపెట్టకూడదు అని చెప్పి ఈ యోగీశ్వరుడు ఆ అజగురుణ్ణి పంపి అక్కడి నుంచి బయలుదేరి అనుకున్న ప్రకారంగా సహ్యపర్వతం చేరాడు. ఆ సహ్యపర్వతం మీద ఇప్పటికి కూడా ఉన్నాడు, గుర్తుపెట్టండి, సహ్యపర్వతంలో ఉన్నాడు ఆయన. అక్కడ ఉన్నవాడే ఇక్కడ ఉంటాడు. ఇక్కడ కూడా మనకి రావి చెట్టు దగ్గర ఉన్నాడే ఆయన, సహ్యపర్వతం నుంచి ఇక్కడ విగ్రహ రూపంలో కొలువై ఉంటాడు. ఆయనకు ఒక నియమం ఉన్నది, ఒక చెట్టు కింద ఉంటే చాలు ఉంటాడు ఆయన. చెట్టు ఎక్కడైనా ఉండి ఆ చెట్టు కింద విగ్రహం పెట్టామో దత్తాత్రేయుణ్ణి, ఖచ్చితంగా అక్కడికి వచ్చి ఉంటానని చెప్పాడు ఆయన. కాకపోతే ఆయనకు నియమం ఉంది, ఆయన ఆలయం దగ్గర చెట్టు ఉండాలి. అది రావి చెట్టు అయినా, మర్రి చెట్టు అయినా, మేడి చెట్టు అయితే చెప్పక్కర్లేదు, ఔదుంబరం అంటే మరీ ఇష్టం ఆయనకి. ఈ విధంగా ఆయన సహ్యపర్వతంలో ఉన్నాడు. ఆ సమయంలోనే కృతవీరుడనే ఒక రాజు మహిష్మతీపురాన్ని పరిపాలించేవాడు. మీకు నిన్నే చెప్పానుగా, మీకు శ్రీ మహావిష్ణువు లక్ష్మిని శపించాడు. నిన్న వచ్చిన వాళ్ళందరికీ ఆ విషయం తెలుసు. లక్ష్మీదేవి గుర్రం రూపంలో వచ్చింది. ఆడగుర్రానికి, గుర్రం రూపంలో ఉన్న విష్ణువుకి ఒక కొడుకు పుట్టాడు, హైహయుడు. ఆ హైహయుడినే నిన్న దుర్వాసుడు శిక్షించి మళ్ళీ రక్షించాడు. ఆ హైహయుని యొక్క కుమారుడు కృతవీర్యుడు, పరమ పరాక్రమం కలిగిన వాడు, సాక్షాత్తు విష్ణువు మనవడు. ఆయన తన తండ్రి ఇచ్చిన సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. హైహయ మహారాజు గారు తన కాలంలో నర్మదా నదీ తీరంలో ఒక రాజధాని నిర్మాణం చేశాడు. ఆ రాజధానికి మహిష్మతి అని పేరెట్టాడు. ఆ మహిష్మతి నగరాన్ని రాజధానిగా చేసుకుని నర్మదా నదీ తీరంలో అపూర్వ రీతిలో ఆయన గొప్ప పరిపాలన చేశాడు. మహిష్మతి నగరానికి వెళ్ళాలంటే ఇప్పుడు మీరు నర్మదా నదీ తీరంలో ఓంకార క్షేత్రానికి వెళితే, ఓంకారం జ్యోతిర్లింగం ఉంది కదా, ఆ జ్యోతిర్లింగానికి వెళ్ళేటప్పుడు దారిలో ఈ మహిష్మతి కనపడుతుంది అన్నమాట. అక్కడ దత్తాత్రేయుడి యొక్క గుడి ఉంటుంది, నర్మదా నది ఉంటుంది, నర్మదా నది ఒడ్డున మంచి మెట్లు ఉంటాయి. ఒక్కసారైనా జీవితంలో నర్మదలో స్నానం చేయాలి. ఆ నర్మదా నదీ తీరంలో ఉన్న అపూర్వమైన నగరం అన్నమాట ఈ మహిష్మతి అనే నగరం. నర్మద ఎంత గొప్పదంటే చూచినంత మాత్రం చేతనే తరింప చేస్తుంది. అసలు తీర్థయాత్ర చేయాలండి, ఎప్పుడు తీర్థయాత్ర లేకుండా ఇళ్లలో కూడా ఉన్నవాడికి ఈ జన్మలో మోక్షం రాదు చెప్పాడు ఆయన. అయితే గురువుగారిని గట్టిగా పట్టుకోవాలి, లేదా తీర్థయాత్రలైనా చెయ్యాలి. శర్మద యమదండక్షత వర్మద అతి కఠిన ముక్తి వనిత చేతో మర్మద అంబు నివారిత దుర్మద నర్మద తరించే త్రోవన్ వటుడున్నంటాడు భాగవతంలో పోతనామాచ్యుడు అష్టమ స్కంధంలో, అది కూడా వామన చరిత్రలో అంటాడు. నర్మదా అనేది ఎటువంటిది? శర్మద, శర్మ అంటే శాంతి సుఖం, ద అంటే ఇచ్చేది. నర్మదా నదిలో స్నానం చేసావంటే నీకు శాంతినిస్తుంది, అది సుఖమిస్తుంది. యముడు మనం పాపాలు చేస్తే యమదండంతో చితక్కొడతాడు, దానికి ఏమని పేరు? యమశిక్షలు అని పేరు, నరకయాతనలు అని పేరు. ఈ నరకయాతనలు మన శరీరమునకు తగలకుండా కవచము వలె రక్షిస్తుందట ఏది? నర్మదా స్నానం. నర్మదలో స్నానం చేస్తే ఇక మనం యమలోకానికి వెళ్ళక్కర్లా, యముడు కొట్టే దెబ్బలు మనకి తగలవు. అందుకే యమ దండక్షత వర్మద, యముని యొక్క దెబ్బలు తగలకుండా కవచము వలె కాపాడుతుంది, కవచమై కాపాడుతుంది. వర్మ అంటే కవచం, వర్మద కవచం ఇస్తుంది అంటే దీనికి పాపమే ఉండదు, పుణ్యం వస్తుంది. ఏ స్త్రీ అయినా ఎప్పుడో ఒకప్పుడు మనస్సు కరిగి ప్రేమించమంటే ప్రేమిస్తుందేమో కానీ ఒక స్త్రీ మాత్రం పొరపాటును కూడా మనిషిని ప్రేమించదట. ఆవిడెవరు? మోక్షకాంత. ముక్తికాంత వరించదు. ముక్తికాంత వరించాలి అంటే మోక్షం లభించాలంటే ఈ నర్మదలో స్నానం చెయ్యాలి. ముక్తికాంత యొక్క మనస్సులోని మర్మమును గ్రహించినది నర్మద అన్నాడు ఆయన. అనగా మోక్షకాంత మనల్ని వరించేలా చేసే పవిత్రమైనది నర్మద. అతి కఠిన ముక్తి వనిత చేతః నర్మద. అంబు నివారిత దుర్మద. అంబు అంటే జలం. తనలో స్నానం చేసేవాడికి తన నీళ్ల ద్వారా అహంకారం తొలగిస్తుంది, మదమును తొలగిస్తుంది, దురహంకారం తొలగిస్తుంది. అందుకనే అంబు నివారిత నర్మద దుర్మద. అటువంటి నర్మదా నదిని దాటాడు వటుడు వామనుడు అంటాడు ఆయన. దీన్ని బట్టి నర్మద ఎంత గొప్పదో ఆలోచించండి. అందుకే కావాలని నర్మదా నదీ తీరంలో ఈ హైహయ మహారాజు నగర నిర్మాణం చేసి ఆయన భార్య పేరు మాహిష్మతి అని కూడా పేరు. ఏకావళి మాహిష్మతి ఇన్ని పేర్లు ఉన్నాయి ఆవిడికి. ఆవిడ పేరు మీదుగా నగరమునకు మాహిష్మతి నగరం అని పేరు పెట్టాడు. ఆ పవిత్ర నగరాన్ని పరిపాలించాడు ఆయన కొడుకు కృతవీరుడు. కృతవీరుడు పరమ పరాక్రమవంతుడు. ఆయన కూడా ప్రజల్ని పరిపాలించాడు. ఏం పరిపాలన చేశాడంటే ఆయన పరిపాలనలో ఎక్కడ మాట వరసకు కూడా ఎవరికి రోగాలు లేవు. నిరామయాహ, ఆమయం అంటే రోగం, నిరామయాహ అందరూ రోగాలు లేకుండా ఆరోగ్యంగా ఉన్నారట కృతవీరుడి పరిపాలనలో. ఎందుకంటే ఆయన శివభక్తుడు, ఇటు విష్ణు భక్తుడు. శివకేశవుల్ని సమానంగా పూజించే మహారాజుల పరిపాలన పవిత్రంగా ఉంటుంది. ఆ పరిపాలనలో ఉన్న ప్రజలకు ఏ కష్టాలు ఉండవు కనుక ఎక్కడ అనారోగ్యం లేకుండా బతికారు. అసలు దొంగంటూలు ఎట్టండి ఆయన కాలంలో? నిర్దస్యురభవల్లోకః, లోకః లోకము, దస్యుడు అంటే దొంగ, నిర్దస్యుః అభవత్ అంటే మాట వరస కూడా దొంగాడు లేకుండా అయ్యింది. అసలు దొంగలు లేరు. దొంగలు ఉండవలసిన అవసరం ఎప్పుడు వస్తుంది? అందరికీ ఇళ్ళు ఉన్నాయి. ఒక్కొక్కరికి పెద్ద పెద్ద లంకంత గృహాలు నిర్మాణం చేసి ఇచ్చాడు. ఆ ఇళ్లల్లో కావలసిన సకల సంపదలు అట్టే పెట్టాడు. దాసదాసీ జనం ఉన్నారు. అందరికీ ఆకలి దప్పికలకు కావలసిన జలము ఉంది, ఫలహారము ఉంది. ఇంకెందుకంటే దొంగతనం? ఏమీ లేనప్పుడు దొంగతనం. కలియుగంలో అది కాదట. ఎంతన్న పోగేయటమే దాచేయటమే. ఇదేం దరిద్రపయోగమో కానీ మరి ఎంత సంపాదించి దాచినా సరే వీడికి తనివి తీరదనమాట. తనివి తీరునా మేను తిరుగునా అనుకుంటాడు. ఈ లోపు ఢామ్ అంటాడు, చచ్చిపోతాడు. ఈ కట్టలు గొట్టలు గొట్టలుగా ఇక్కడే పడి ఉంటాయి. ఆ తర్వాత పాప పైనుంచి ఏం చేసుకుంటాడు ఈ కట్టల్ని? అయ్యో కట్టల, ఓహో గొట్టల అని పైనుంచి ఏడుస్తూ నరకలోకంలో దెబ్బలు తగిలినప్పుడల్లా అయ్యయ్యో బీరువాల్లో కట్టలు కట్టలు దాచి ఎవరికీ చెప్పకుండా వచ్చేసాను. ఒక్క కట్టయినా మహానుభావులకు ఎవరికైనా దానం చేస్తే బాగుండేది. ఏ గో సంరక్షణకో, ఏ మఠానికో, ఏ అన్నదానానికో, ఎవరైనా పెళ్లి చేసుకున్నప్పుడు దానం చేసి ఉంటే బాగుండేది. ఎవరికీ దానం చేయకుండా దాచి వచ్చాను. ఈ దాచిన సొమ్మి ఏది ఇప్పుడు ఈ నరకంలో ఉన్నప్పుడు రక్షించట్లేదో అని పాపం ఏడుస్తాట. పోని వీళ్ళు ఇద్దామంటే పిల్లలు ఇక్కడి నుంచి మనం ట్రాన్స్ఫర్ చేయలేము. వచ్చింది ఇప్పుడు శిశు బ్యాంక్ ఏంటి దాచుకోవడానికి? ఇదేమన్నా కట్టల కట్టలు దాచుకోవడానికి? అదే శిశు బ్యాంక్ కాదు, అది నెత్తి మీద కొట్టేటటువంటి సెస్ బ్యాంక్. అది ఆ భయంకరమైన బ్యాంకుకి ఇక్కడ నుంచి ఈ డబ్బు ట్రాన్స్ఫర్ అవ్వదు. కాబట్టి ఈ పాపాత్ములు అక్కడ ఏడుస్తూ ఉంటారు. పాపం ఏమిటో ఈ మరీ పెచ్చ. కానీ ఆ రోజుల్లో కాస్త ఆహారము, విహారము, గృహము ఇలాంటి కనీసపు సౌకర్యములున్న వారెవ్వరూ విపరీతముగా ధనము మీద కాంక్ష లేకుండా ఉండేవారు. పరద్రోహం చేసేవారు కాదు. దాంతో కృతవీరుడి పరిపాలన ఎలా ఉంది చూడడానికంటే భగవంతుడైన వాసుదేవుడే భూలోకానికి వచ్చి కృతవీరుడి రూపంలో మనల్ని పరిపాలించాడేమో అనుకున్నారు ఆయన పరిపాలనా కాలంలో. దాన్ని బట్టి ఎంత బాగా పాలించాడండి ఆయన. ఎవ్వరూ కృతవీరుణ్ణి రాజు అనుకోలేదట, విష్ణు అనుకున్నారట. నా విష్ణు పృథివీపతి. విష్ణువు కానివాడు రాజు అవ్వడు. అవిష్ణు నా పృథివీపతి అనమాట. నా విష్ణు అంటే అర్థం ఏంటనమాట? నా ప్లస్ అవిష్ణు. అవిష్ణు విష్ణువు కానివాడు నా పృథివీపతి, రాజు కాడు. రాజు అవ్వాలంటే వాడిలో విష్ణువు యొక్క అంశం ఉండాలి. ఈతడు విష్ణువు అయి ఉంటాడు, అందుకే రాజై పరిపాలిస్తున్నాడు. ఈతని పరిపాలనలో మాట వరసకు కూడా కష్టం లేదు, నష్టం లేదు, అంతా సుఖమే అని అనుకున్నారు. ఆయన దాదాపు 1000 సంవత్సరముల కాలం ఈ మాహిష్మతి సామ్రాజ్యాన్ని పరిపాలించి హఠాత్తుగా కళ్ళు మూసేశాడు. సుఖంగా ప్రాణం విడిచిపెట్టాడు, ఉత్తమ గతులు వెళ్ళిపోయాడు. ఆయన చచ్చిపోయేనాటికి ఆయనకు ఒక్కడే కొడుకు. ఆ కొడుకే కార్తవీర్యుడు, కృతవీర్యుని కొడుకు గనక కార్తవీర్యుడు. తెల్లగా ఉండేవాట ఆయన. అర్జునము అంటే మద్ది, మద్ది చెట్టు యొక్క పువ్వులు ఎలా తెల్లగా ఉంటాయో అలాగే ఈయన తెల్లగా ఉండేవాడు గనక అర్జునుడు అన్నారు. వెరసి కృతవీర్యుని కొడుకు కార్తవీర్యుడు, కార్తవీర్యుడు అర్జునుడు, కార్తవీర్య అర్జునుడు అన్నారు. ఈయనకి చిన్నప్పటి నుంచి చేతుల్లా సొట్టలై పుట్టాడు, వంకర చేతులతో పుట్టాడు. ఎప్పుడైతే చేతులు వంకరగా ఉన్నాయో బాణాలు వేయలేడు, కత్తి యుద్ధం చేయలేడు, ఆయుధం పట్టుకోలేడు, గట్టిగా మాట్లాడితే తన భోజనం తాను చేయలేడు. శరీరం రోగగ్రస్తమయ్యింది, బక్కచిక్కు ఉండేవాడు, తింటే పడదు. పూర్వజన్మకర్మ వల్ల రోగాలు వస్తాయి. పూర్వజన్మకృతం పాపం వ్యాధి రూపేణ బాధతే, పూర్వజన్మలో చేసిన పాపం వ్యాధి రూపంలో బాధించింది ఆయన్ని. తండ్రి విసిగిపోయి, ఏమిటో ఇంత పరాక్రమవంతుండి నేను, ఈ సొట్ట చేతులతో బలం లేనివాడు, రోగిష్టాడు పుట్టాడు, గట్టిగా ఏమీ తినలేడు, వాడికి అరటిపండు తింటే పడదు, మంచినీళ్ళు తాగితే పడదు, అన్నం తినలేడు, ఏమీ తినలేడు, ఇంకా ఆహారం శరీరంలోకి వెళ్ళకపోతే ఎలా బతుకుతాడండి ఎవడన్నా. దాంతో చాలా బాధపడిపోయేవాడు ఆయన. ఆ బాధ కొంత ఉంది, ఆ బాధతోటే తొందరగా కూడా శరీరం విడిచిపెట్టి ఉంటాడు. కాబట్టి మొత్తం మీద ఆయన చచ్చిపోయేసరికి కర్మకాండలు చేయడానికి కూడా కొడుక్కి ఓపిక లేదు. తలకి కొరివి పెట్టాలంటే కట్టి ఒకటి చేతికి అందించి పెట్టించారట. సరే, కార్యక్రమాలన్నీ పూర్తయిపోయాయి అనుకోండి, నర్మదానదిలో అస్థినిమజ్జనం అయిపోయింది. అయిపోయాక మంత్రులు పురోహితులు ఆయన దగ్గరకు వచ్చారు. ఆయన పురోహితులలో మంత్రిలో ఒక ఆయన గర్గాచార్యుడు. ఈ గర్గుడు మొదలైన వాళ్ళంతా కార్తవీర్యార్జునుడి దగ్గరకు వచ్చి, ఓ కార్తవీర్యార్జున, మీ తాత హైహయుడు ఈ పవిత్ర సామ్రాజ్యాన్ని స్థాపించాడు, నీ తండ్రి ధర్మబద్ధంగా 1000 సంవత్సరాలు ఈ రాజ్య పరిపాలన చేశాడు, నీ తండ్రి కాలధర్మం చెందాడు, మీ వంశ పారంపర్యంగా నీకు దక్కవలసిన సింహాసనం మీద నువ్వు కూర్చో, నువ్వు ఆ సింహాసనం మీద కూర్చుంటే మేము మీ తండ్రి గారి కిరీటం శిరస్సు మీద పెడతాం, నీవు ప్రభువువై మమ్మల్ని హాయిగా పరిపాలించు, కన్నబిడ్డల్లా పాలించు, దొంగల నుంచి రక్షించు, శత్రువుల నుంచి రక్షించు, కరువు కాటకాలు లేకుండా కాపాడు అనగానే ఆయన నవ్వి, మీరు నన్ను వేళకోళం చేస్తున్నారా, లేక పనికిమాలిన వాడివి అని చెప్పకుండా చెబుతున్నారా, దెప్పుతున్నారా, లేకపోతే నేను మిమ్మల్ని కన్నబిడ్డల్లా పాలించాలా, కత్తి పట్టుకోలేను, రాజదండం పట్టుకోలేను, మీరు నా నెత్తి మీద కిరీటం పెడితే ఆ కిరీటం తీసి పక్కన పెట్టుకోలేను, చేతులు అలాంటివి నవి, అటువంటి వాణ్ణి నన్ను సింహాసనం మీద కూర్చుని పరిపాలించమంటారా, నా అవిటి చేతులు చూచి పిల్లను కూడా ఇవ్వడం లేదు ఎవరు, నాకా ఓపిక లేదు, అసలు రాజంటే ఎవడు, గొప్ప నిర్వచనం చెప్పాడు ఆయన, పరనృప తస్కర బాధలు లేకుండా తమ్ముకాచుటకునై ధరణిపతికి ద్వాదశాంశధనంబు వాణిజ్య పొరులు గోపాల కర్షకులు షడ్భాగ గవ్యధాన్యంబులిత్తురు తప్పక అజ్జనావలుల రక్షింపంగ వలనులేక అవనితలేశరుండు అప్పాళులు ఊరక హరియించి దస్సుని ఎట్ల ఘోర నరకమున పడు భూవహనమునకు ఇప్పుడేన శక్తుండ కావుననే వనమున కరిగి తపమాచరించి అధ్యాత్మ యోగ సిద్ధి పొందెదనని అర్థి చెప్పుటయును. ఓ మంత్రులారా, సామంతులారా, హితులారా, పురోహితులారా, మీ అభిమానానికి ధన్యవాదాలు. ఇప్పుడు నన్ను వీరు సింహాసనం మీద కూర్చోమంటున్నారు, పరిపాలన చేయమంటున్నారు, శత్రువుల నుంచి రక్షించమంటున్నారు, దొంగల నుంచి రక్షించమంటున్నారు, అది నా వల్ల అవుతుందా? మహారాజు అన్నాక పరాక్రమవంతుడై ఉండాలి. తన పరాక్రమంతో శత్రువులు రాజ్యం మీదకి దండయాత్రకు వస్తే వాళ్ళని సంహరించాలి, అంటే శత్రుబాధ లేకుండా రాజ్యాన్ని ప్రజల్ని కాపాడాలి. శత్రుబాధ తర్వాత రెండో బాధ ఏమిటి? తస్కర బాధ, దొంగల బాధ. కాబట్టి దొంగల నుంచి రక్షించాలి. ఈ విధంగా దొంగల నుంచి, శత్రువుల నుంచి ప్రజల్ని కాపాడాలి. ప్రజలు పరస్పరం కొట్టుకోకుండా, కులమతాల పేరుతో విడిపోయి యుద్ధం చేయకుండా కాపాడాలి. ప్రజలు వాళ్ళల్లో వాళ్ళు రోజు దుమ్మెత్తి పోసుకోకుండా చూడాలి. అంటే అందరినీ, సకల కులాల వాళ్ళని సమానంగా చూడాలి. ఇది ఇంకా కష్టం కదండి. ఒక్కసారి ఈ పరిపాలనా విధానం వినండి మీరు. దొంగ రక్షించాలట ప్రజల్ని, శత్రుబాధ లేకుండా రక్షించాలట. ప్రజలు వాళ్ళల్లో కులాల కుంగులాటతో కొట్టుకోకుండా కాపాడాలి, మతాల పేరుతో కొట్టుకోకుండా కాపాడాలి, ధర్మాన్ని రక్షించాలి, యజ్ఞాలు జరిగేలా చూడాలి. ఇలా చూస్తారనే మహారాజు గారికి ఏం చేస్తున్నారు, వాణిజ్య పురులు వ్యాపారం చేసేవాళ్ళు 12వ వంతు తమ ఆదాయంలో కప్పం కొడుతున్నారు. ద్వాదశాంశ ధనము అంటే తమ వాటాలో 12 భాగాలు చేస్తారట ఆదాయాన్ని. ప్రతి నెల వ్యాపారం జరిగినప్పుడు ఆ నెలలో వచ్చినటువంటి ఆదాయాన్ని 12 భాగాలు చేసి అందులో 12వ భాగం రాజుగారికి వర్తకులు కప్పం కడతారు. కాబట్టి ఇప్పుడు ఆ వర్తకుల్ని కాపాడాల్సింది ఎవరు, ఈ కప్పం పుచ్చుకున్న రాజుని నేను. వాళ్ళ దగ్గర డబ్బులు లాక్కుని వాళ్ళ వ్యాపారాన్ని రక్షించకపోతే, ఈ వ్యాపారస్తుల మీద ఎవరైనా దాడి చేస్తూ ఉంటే, చూస్తూ కూర్చుంటే వ్యాపారం నాశనమైతే లోకం నాశనం అవుతుంది. అందుకే ప్రారంభంలో వర్తకులు అని ఎత్తుకున్నాడు. ఎందుకంటే వర్తకుల వల్లే మనందరికీ ఎక్కడెక్కడ వస్తువులు వస్తూ ఉంటాయి. ఇప్పుడు రైతు పండించాడు, ఆ పండించిన రైతు దగ్గరికి వెళ్ళి మనం కొనుక్కోలేం కాబట్టి ఏం చేయాలన్నమాట, బియ్యం వ్యాపారం ఒకళ్ళు చేయాలి, ఒక ఆయన బంగారం వ్యాపారం చేయాలి, ఒక ఆయన ఇంకో వ్యాపారం చేయాలి. అన్ని వస్తువులు తన దగ్గర కొట్లో పోగేసి ఇతరులకు ఎప్పటికప్పుడు ఇస్తే కదా అవతల వాడు తినగలుగుతాడు. ఇప్పుడు రాత్రికి రాత్రి అప్పటికప్పుడు బియ్యం కావాలంటే మనం వెళ్ళేది ఈ రైస్ వ్యాపారి దగ్గరికి వెళ్తాం, కానీ ఇంకోటి దగ్గరికి వెళ్ళాం కదా. కాబట్టి రైతుల దగ్గర వస్తువులన్నీ తెచ్చి రైతులకు వీళ్ళు డబ్బులు ఇచ్చి ఆ డబ్బులు తీసుకుని న్యాయమైనటువంటి ఆదాయం కోసం వర్తకులు వ్యాపారం చేస్తున్నారు. తద్వారా వాళ్ళు తాము బాగుపడి లోకాన్ని బాగు చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ వ్యాపారాన్ని రక్షించడానికి ప్రభువులకి 12వ వంతు కప్పం కడుతున్నారు. ఆ కప్పం మేము మహారాజులను పుచ్చుకుంటున్నాం, పుచ్చుకున్నంతకాలం ఈ వర్తకులందరినీ రక్షించాలి, వాళ్ళని ఏడిపించకూడదు. ఇంకా తర్వాత గోపాల, గోవుల్ని పరిపాలించే గోపాలకులు ఉన్నారు, ఆవులు రక్షించేవాళ్ళు. వీళ్ళు జాగ్రత్తగా ఆవుల్ని కాపాడకపోతే పాలుండవు, పాడి ఉండదు, దాంతో వ్యవసాయం ఆగిపోతుంది. వ్యవసాయానికి గోపాలకులు ఎంత అవసరం, వీళ్ళు గోవుల్ని రక్షిస్తున్నారు కాబట్టే. ఇటు ఆవులు ఉంటున్నాయి, ఎడ్లు ఉంటున్నాయి, ఎడ్లు లేకపోతే ఇంకా దున్నడం అనే కార్యక్రమమే ఉండదు. జంతువుల్ని రక్షించి తద్వారా గొప్ప వ్యవసాయము పాడి రెండు ఇస్తారు, అంటే పాడి పంట రెండు గోపాలకుల దగ్గర వస్తున్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారు, తమ దానిలో స్వల్ప భాగాన్ని, అందుకే వాళ్ళకి ఇంత చెప్పలా, స్వల్ప భాగం వాళ్ళు తమ ఆదాయంలో రాజులకి కప్పం కడతారు. ఇప్పుడు మేము ఆ కప్పం పుచ్చుకుని ఏం చేయాలి, గోపాలకుల్ని రక్షించాలి. కర్షకులు తర్వాత వాళ్ళు రైతులు, రైతులు ఎంతో కష్టపడి రాత్రి లేక పగలు లేక భూమి దున్ని నీళ్లు పెట్టి వరి వంటి ధాన్యాలు వేసి చీడ పీడ బాధ లేకుండా కాపాడుకుని ఆ తర్వాత పంట ఇళ్ళకి తెచ్చి ఎంతమందికి అన్నం పెడుతున్న మహానుభావులు. రైతు అన్నదాత, వాడు లేకపోతే ఈ భూమే లేదు. కాబట్టి రైతు దగ్గర అసలు పన్ను పుచ్చుకోవడమే తప్పుట, ఏది ఈయనన్నమాట. ఒకవేళ పన్ను పుచ్చుకుంటే రైతు దగ్గర అందరికంటే తక్కువ పుచ్చుకోవాలట, ఎందుకంటే రైతుకున్న కష్టాలు అలాంటివి కనుక. కాబట్టి రైతుల దగ్గర చాలా స్వల్పంగా పన్ను పుచ్చుకోవాలి. ఇప్పుడు ఒక ఆయన అడిగాడు, ఏ రైతులు వాళ్ళు ఏదో వాళ్ళ డబ్బు కోసం పండిస్తున్నారు, మా కోసం పండిస్తున్నారు అన్నాడు పిచ్చాడు. రైతు వాళ్ళ కోసం పండించవచ్చు, డబ్బు కోసం పండించవచ్చు, కానీ ఆ రైతు ఆ పంటే పండించకపోతే నువ్వు ఎవరి దగ్గర కొనుక్కుంటావు, ఇది పెద్ద ప్రశ్న కదా మనకి. అందువల్ల రైతుల వంటి వాళ్ళు మరొకరు లేరు. రైతులు ఎప్పుడు రక్షించమని చెప్పారు, భారతంలో చెప్పారు, ఇక్కడ చెప్పారు. రైతుల్ని కాపాడాలి, నేను వర్తకుల్ని కాపాడాలి, గోపాలకుల్ని కాపాడాలి, కర్షకుల్ని కాపాడాలి, తర్వాత ఆయా వృత్తుల వారందరినీ కాపాడాలి, ప్రతి వృత్తి వారిని కాపాడాలి, ప్రతి ప్రవృత్తి వాడిని కాపాడాలి, వేద పఠనం చేసేవాడిని కాపాడాలి. అప్పుడు వీళ్ళంతా కలిసి లోకాన్ని రక్షిస్తారు. వాళ్ళని మేము రక్షిస్తే వాళ్ళు లోకానికి ఉపయోగపడతారు. ఇచ్చి పుచ్చుకునే సంబంధం రాజుది ప్రజలది, రాజు తండ్రి, ప్రజలు బిడ్డలు. బిడ్డల్ని తండ్రి పోషించాలి, రక్షించాలి. బిడ్డలు పెద్దయ్యాక ఏం చేయాలి, తండ్రిని పోషించాలి. కాబట్టి తండ్రి కొడుకుల సంబంధమైన ఈ రాజ ప్రజా సంబంధం ఎవడు రక్షించగలడు, ఓపికన్న రాజు, పరాక్రమమున్న రాజు, బలమున్న రాజు ప్రజల్ని రక్షిస్తాడు. బలహీనుడు రాజుగా అయ్యాడనుకోండి, తాను ప్రభువుగా ఉండడానికి ప్రయత్నిస్తాడు తప్ప ప్రజారక్షణ చేయడు. వాడు పనికి మాలిన వాడిని మన నెత్తి మీద కూర్చోబెట్టుకున్నాడు, వాడు ఎంతసేపు మళ్ళీ నెక్స్ట్ ఎలా నిగ్గాలని చూస్తాడు తప్ప ప్రజల్ని రక్షించడు. వాడు వీళ్ళలో వీళ్ళకి తగాదా పట్టి హిందువులకి ముస్లిములకి హిందువులకి క్రైస్తువులకి తగాదా పెట్టి ఓట్లు లాక్కోవడానికి ప్రయత్నించే దౌర్భాగ్యులు తయారవుతారు. ఎందుకని, వాళ్ళ దగ్గర శక్తి లేక, అది ప్రమాదం సుమా. కాబట్టి ప్రజల్ని రక్షించలేనప్పుడు మనం తప్పుకోవాలి తప్ప పాలన చేయకూడదు. దానివల్ల అలాంటి పరిపాలన చేసే రాజు చచ్చాక ఘోర నరకమునబడు, భయంకర నరకంలో పడతాడు. నేను అలాంటి నరకంలోకి వెళ్ళడానికి ఇష్టపడడం లేదు. ప్రజాపరిపాలన శక్తుణ్ణి కాను కనుక, అశక్తుణ్ణి కనుక నేను రాజ్యం వదిలి అడవికి వెళ్ళి తపస్సు చేసుకుని ముక్తి పొందాలనుకుంటున్నాను. ఓపిక లేని వాడికి తపస్సే మార్గం. నా వదులు మరి ఎవరినైనా చూడండి, ఎందుకంటే మా నాన్నగారికి నేను తప్పెవరు వారసులు లేరు, నాకు అసలు ఇంకా పెళ్ళే కాలేదు. కాబట్టి ఎవడో ఒకడు ఆ మాత్రం వెతికితే దొరకపోతారా? మహానుభావులు పరాక్రమవంతులు ఎవరో ఒకరు దొరుకుతారు. ఎవరు దొరికితే వారిని పట్టుకుని వారిని సింహాసనం మీద కూర్చోబెట్టి వారిని ప్రభువులను చేసి తద్వారా ప్రజాపాలన సుఖంగా సాగేలా చేయండి. నేను మటుక్కి వెళ్ళిపోతానడగానే అప్పుడు గర్గాచార్యుడు నవ్వి ఇలా అన్నాడు, మంత్రి అంటే ఇలాంటి వాడు ఉండాలి, ఇలాంటి మంత్రులు ఉంటే రాజులు గొప్పవాళ్ళు అవుతారు. అందుకే పూర్వం మంచి వంశాన్ని రక్షించేటటువంటి జ్ఞానం కలిగిన మహామంత్రులు పెట్టుకునేవారు. మంత్రి లేని రాజ్యం పనికిరాదు. రాజు గద్దైనా పర్వాలేదట, గ్రద్ద రాజుగా ఉన్నా హంసలాంటి మంత్రి ఉండాలి. హంసగా మంత్రి అయితే ఈ గ్రద్దని కూడా మంచి మార్గంలో నడుచుకునేలా చేస్తుంది. రాజుగారు హంసే కానీ మంత్రులంతా కంత్రియులు గ్రద్దలు, అప్పుడేమవుతుంది? మొత్తం రాజుని పాడు చేస్తారట. దానివల్ల ఉపయోగం లేదట. నీతి చంద్రికలో చెప్పారు, గుర్తుపెట్టుకోండి, విష్ణు శర్మ గారు సంస్కృతంలో రాశారు, తెలుగులో నా చెన్నై సూరి గారు నీతి చంద్రిక అనే పేరుతో మిత్రలాభం మిత్రభేదం రాశాడు. అందులో ఎంత బాగా చెప్తాడు తెలుసా? హంసరాజైనా పర్వాలేదట, కానీ గ్రద్దలు మాత్రం మంత్రులు కాకూడదు. హంసరాజై గ్రద్దలు కనుక మంత్రులైతే ఆ రాజ్యం అస్తవ్యస్తం అవుతుంది. గ్రద్దలాంటి నీచుడు రాజైనా మంత్రుడిగా హంసల్లాంటి వాళ్ళు ఉంటే, మంచి వాళ్ళు ఉంటే, తెలివైన వాళ్ళు ఉంటే రాజ్యం బాగుపడుతుంది. తెలివి తక్కువ ప్రభువుని తెలివైన మంత్రి సరైన మార్గంలో పెడతాడు. ఇంకా చాలా గొప్ప మాటలు చెప్పారండి పురాణంలో. మంచి భర్త ఒక్కర్లేదట, భర్త ఎంత చవటయ్యైనా ఎందుకు పనికిరాని వాడైనా ఇల్లు చక్కదిద్దుకునే నైపుణ్యం నేర్పరితనం కలిగిన భార్య ఇంట్లో ఉంటే కుటుంబం పైకి వస్తుందట. సంసారానికి భార్య ముఖ్యం, స్త్రీ. అందుకని ఇళ్లలో చాలా ఇళ్ళు ఎందుకు బాగుపడుతున్నాయి అంటే ఈ భర్త ఎటువంటి వాడైనా, వాడికి భక్తి లేకపోయినా, వాడు సొంట అయినా, వాడు ఎందుకు పనికిరాని వాడైనా భార్య మంచిదైతే ఇక చూడండి ఆ కుటుంబం ఎంత బాగా నడుపుతారో. భార్య సక్రమంగా లేకపోతే వీడు ఎంత తెస్తే ఉపయోగం ఉంది? ఇంట్లో వస్తువులు అలాగే ఉంటాయి, ఇల్లు దిద్దదు, వంట చెయ్యదు, ఇంట్లోకి ఎవరైనా వస్తే కసురుకుంటుంది, ఆ కనీసం డబ్బులు కూడా లెక్క పెట్టదు. అన్నీ వీడెక్కడ చేస్తాడండి? డబ్బు సంపాదించి ఆ డబ్బులు లెక్క పెట్టి బీరువాలో పెట్టి ఆర్డీలు వీడే కట్టి వంట వీడే చేసి అంట్లు వీడేతో పిల్లల్ని వీడే స్నానం చేసి ఒక్కొక్కళ్ళ పిల్లలకి స్నానం చేయిస్తారు. వాళ్ళ అదృష్టం మగాళ్ళు స్నానం చేయిస్తూ ఉంటే ఆడవాళ్ళు అలా కూర్చుని ఉంటారు అన్నమాట. చక్క వాళ్ళ అదృష్టం, అది ఎవరి అదృష్టం వాడు?